ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಹಾಕಾಳೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೀ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ ಶ್ರೀಗೌರೀಕೇದಾರೇಶ್ವರಾಭ್ಯಾನ್ ನಮಃ ಜಯ ಕಾಶೀ ಮಹಾವಿದ್ಯೇ ಪತಿತಾನಾಂಚ ಪಾವನೆ ತ್ವಾಮೃತೇ ಗತಿರನ್ಯಾನ ಸಂಸಾರೇ ಮಜ್ಜತಾಮಿಹ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಯೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ಸದ್ಭಾಗ್ಭವಾನ್ಯನು ದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಮಾನಿಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನಿ ಪರಸ್ಮೈ ನಿಜಚಿತ್ತನಾಯ ಕೇದಾರನಾಥಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ನಮಃ ಕಾರಣಕಾರಣಾಯ ಯಾ ಕೇದಾರ ಪುರಃ ಸದಾ ವಿಲಸತೆ ಕಾಶ್ಯಾಂ ಪ್ರಜಾಂತಾರಯನ್ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ ಪವಿತ್ರ ತಟಿನೀಂ ಸಂಯುಜ್ಯ ತತ್ತುಷ್ಟಿದಾ ಯಾ ಕಾಶೀ ಜನತಾಹ ಸಂಘ ಶಮನಿ ಸಂದರ್ಶನಾತ್ಮಜ್ಜನಾತ್ ಪ್ರಾಚೀನಾ ಮಣಿಕರ್ಣಿಗಾ ಭವತು ನಃ ಪಾಪೌಘ ವಿಧ್ವಂಸಿನಿ ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠ ನಪ್ತಾರಂ ಶಕ್ತೇ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾತಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಶ್ರೀ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂಚ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರೀ ಶ್ರೀ 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 ಪರಮಹಂಸ ಪರಿವರಾಜಿಕಾಚಾರ್ಯವರ್ಯುಲು ಶ್ರೀ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರ್ಯುಲು ಜಗದ್ಗುರುವರ್ಯುಲು ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ವಾರಿ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣಲು ಶ್ರೀ 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 ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣದ ದಿವ್ಯ ಚರಣಾರ ವಿಂದಮುಲಕು ಸಭಕ್ತಿಕ ಪ್ರಣಾಮಮುಲ ಆಚರಿಸುತ್ತು ಕಾಶಿ ಕೇದಾರ ಮಹಾತ್ಯಂ 22వ అధ్యాయం ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు కాశీ కేదారేశ్వరుడు, హిమాలయ కేదారేశ్వరుడు, తర్వాత కాశీ కేదారేశ్వరుడు ముందున్నటువంటి గౌరీకుండ అనండి, హరపాప తీర్థం అనండి, రేతోదక తీర్థం అనండి, ఆ తీర్థం యొక్క మహిమ ఇవన్నీ చెప్పుకున్నాం. వాటి ప్రభావం చేత తరించినటువంటి వాళ్ళు శివాపరాధ దోషముల నుండి, శివభక్త ద్రోహము నుండి తరించినటువంటి వారి కథలన్నీ కూడా సంపూర్ణంగా దాదాపు ఒక 20 మంది దాకా కథలు చెప్పుకున్నాం ఇప్పటికీ ఆ లింగము యొక్క మహాత్మ్యాన్ని గురించి. ఎవరెవరిని గురించి చెప్పుకుంది చివరి రోజు చెప్పుకుందాం. ఇక ఇప్పుడు కాశీ కేదారేశ్వరుడికి దాని ఆ లింగమునకు అక్కడ చేసేటువంటి దాన ధర్మాదులు కానీ షోడశ పూజ దానివల్ల దేనివల్ల ఏ ప్రభావం వస్తుందనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో ఎక్కువగా వివరిస్తారు. సూత్రుల వారు ఋషులు సూత్రుల వారిని అడిగారు. సూత్రుల వారు సనత్కుమార వర్యులు వామదేవునకు చెప్పినటువంటిది, అలాగే నాథశర్మ అనవద్యకు చెప్పినటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. వామదేవా, నువ్వు శివతత్వమును బాగా తెలిసినటువంటి వాడివి. త్వమేవ హృది జానీయాహ పాపేషు ప్రవరంకిం, నువ్వు ఇప్పుడు అన్ని పాపములను కన్నా శ్రేష్టమైనటువంటి పాపం ఏంటి? అన్ని మహాపాతకాలు కానీ ఉపపాతకాలు ఎన్నో ఉన్నాయి కదా, అన్ని పాపాలలోనికల్లా శ్రేష్టమైనటువంటి పాపం ఏంటి? ఇక మళ్ళీ దాని నుండి బయటపడేవు ప్రాయశ్చిత్తాదులు ఏమీ లేవు, తరి మళ్ళీ బయటపడేటువంటి అవకాశమే లేదు. అదేమిటో నువ్వు యథార్థంగా తెలుసుకొని నువ్వు నాకు చెప్పాలి అన్నాడు. సనత్కుమారుల వారు వామదేవుణ్ణి ప్రశ్నించారు. ఆయన నాకు ఆలోచించగా పరిశోధించగా నాకు గోచరించిన విషయం చెబుతున్నాను గురువర్యా, సనత్కుమారా విను. శివాపరాధం కంటే ఇహ మించినటువంటి అపరాధం అసలు లేనే లేదు అన్నాడు. ఇదా పాపం వల్ల కోటి పుణ్యములు చేసినా దానికి నివృత్తి లేదు అన్నాడు. పదివేల ప్రాయశ్చిత్తములు చేసినప్పటికీ శివాపరాధము నుండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నివృత్తి లేదు, అంతకంటే గొప్ప అపరాధం లేదన్నాడు. తాదృశ్చాపి పాపస్య నిష్కృతిర్భవత శ్రుత, అటువంటి మహాపాపమునకు కూడా నిష్కృతిని మీ ముఖత నేను విన్నాను, వామదేవుడు చెబుతున్నాడనమాట సనత్కుమారులతో. కాబట్టి సింహ పరమేశ్వరుడికి ఆ పసదాశివుడికి ఎంత దయామయుడండి, ఈ జీవుల మీద ఈ ప్రాణుల మీద ఎంత దయో. అందువల్ల నేనే శివాపరాధ దోషము నుండి, శివభక్త దోషము నుండి కూడా, అపరాధము నుండి కూడా తరించే ఉపాయం చెప్పాడు. ఈ జగత్తు మీద ఆయనకు దయ కాబట్టి చెప్పాడు, లేకపోతే ఎందుకు చెబుతాడు ఇదంతా కూడా అని ఈ రకంగా వామదేవుడు చెప్పేటప్పటికీ, నాయన వామదేవా నేను చెబుతున్నాను వినవయ్యా, ఈ కలియుగంలోనే పాపయుగం ఇది, కొద్దిమంది కూడానే పాపం అంటే భయపడేవాళ్ళే లేరు ఇక్కడ. పాపం అంటే భయపడేవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే పాపం అంటే భయపడేవాళ్ళు ఉన్నారు. అమృతము అబద్ధాలు ఆడటం మొదలుకొని మహాపాపాలన్నీ చేస్తూ ఉంటారు. ఇది యోగ్యము ఇది అయోగ్యం అనేటువంటి చేసే కర్మల యందు ఇది యోగ్యము ఇది అయోగ్యం అనేటువంటి భావన లేశమాత్రం కూడా లేదు. కృతత్రేత ద్వాపర యుగాల్లో ఇంత మరీ అధ్వానంగా ఉండదు, అక్కడ ధర్మలోపమే ఉండదు, కొద్ది తారతమ్యంతో ఉంటుంది. కానీ ఈ కలియుగంలో మాత్రం ఉందే, ఎంతసేపటికినే భార్యాసుఖం ఉదరం పోషణ ఈ రెండు తప్ప ఇంకో ధ్యాస లేదు. పైకి మాత్రమే కొంతమంది బాగా ధర్మాత్ములాగా పైకి కనిపిస్తూ ఉంటారు, వేషంలో మాటల్లో కనిపిస్తూ ఉంటారు, కానీ ఇది పైకి అంతర్హృదయంలో మాత్రం అలాంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు లేరు. శివుడి యొక్క అనుగ్రహం లేకుండా ఇలాంటి వాళ్లకు సద్గతులు ఎలా కలుగుతాయి? ఇటువంటి కలియుగంలో ఈ మహాపాపులకి శివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే వాళ్ళు ఎందులో ఈ పాపముల నుండి బయటపడవలసి ఉంటుంది. శాస్త్రరహస్యం తర్వత్ర ప్రమాణం పాప నిష్కృతం, శాస్త్రాలన్నీ ఏమని చెబుతున్నాయంటే పాపం పోవాలంటే శాస్త్రమే ప్రమాణం మనకు. ఆ శాస్త్రం ఎవరు చెప్పారయ్యా అంటే పరమేశ్వరుడు చెప్పింది శాస్త్రం. ఆయన ఎందుకు సర్వ పాపములు హరించటం కొరకు ఒక రహస్యమైనటువంటి విషయం చెప్పాడు, ఆయన చెప్పిందే శాస్త్రం. శాస్త్రం అంటే వేదం, ఏదైనా సరే. గంగా మణికర్ణి ఉన్నాయి, ఆ రెండు కూడా చాలా గొప్పవే, పాపాలన్నీ పోగొడతాయి, అందులో సందేహమేం లేదు. అలాగే విశ్వనాథుడు కూడా తన భక్తుల తన విషయంలో కానీ, అయితే గంగా మణికర్ణిగా రెండు పాపాలు పోగొట్టేవే, విశ్వనాథుడి విషయంలో కానీ తన భక్తుల విషయంలో కానీ కాశీ విషయంలో కానీ అపరాధం గనక చేసినట్లయితే వాటి వల్ల మాత్రం నిష్కృతి లేదు, వాటి వల్ల నిష్కృతి అవుతుందని పరమేశ్వరుడు విశ్వనాథుడు కూడా ఎక్కడ మనకు చెప్పలేదు. అందువల్ల మనకు శివుడు చెప్పిందే ప్రమాణం, ఆయన సర్వశాస్త్రకర్త ఆయన, ఇందులో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. ఆ విశ్వనాథుడే కేదారనాథుడైనాడు, ప్రజలందరి మీద సర్వప్రాణికోటిని దయాపరుడైనాడు ఆయన. ఇది చాలా ఈ రహస్యాన్ని, ఈ కేదారేశ్వరుడు కాశీ కేదారేశ్వరుడు ఆ ముందున్న తీర్థము యొక్క ఈ రహస్య ప్రభావాన్ని గురించి పార్వతీదేవికి ఆమె చేసినటువంటి పాప నివృత్తి కొరకు, శివాపరాధం నివృత్తి కొరకు చెప్పారు. ఆ తర్వాత ఇంకెవరికి తెలియదు ఇది. ఆ తర్వాతనే మళ్ళీ ఆయనే ప్రకటించాడు. అప్పుడు ఇది ప్రాచీన మణికర్ణి కానీ అది శివాపరాధ పాపము నుండి పోగొడుతుందని ఆయనే తెలిపాడు. అది కాశీ కేదారేశ్వరుడు ముందున్నటువంటి ఆ యొక్క తీర్థాన్ని. కేదారనాథుడు కూడానే తన విషయంలో చేసినటువంటి పాపములను పోగొడతారు, మిగిలిన వాళ్ళు ఎవరూ పోగొట్టరు. విశ్వనాథుడి వల్ల కానీ, మిగిలినటువంటి మణికర్ణిగాది తీర్థముల వల్ల కానీ, గంగాది తీర్థముల వల్ల కానీ, శివాపరాధ శివభక్త అపరాధ కాశీ అపరాధ పాపం మాత్రం నివారణం కాదు. తత్ర అందువల్ల ఈ గౌరీకుండము కేదారేశ్వరుడు ముందున్న తీర్థం, అక్కడ కుండం అంటే ఆ ఘాటే, ఆ గంగలో కలిసిపోయినాయి అవన్నీ కూడా. ఆ తర్వాత కాశీ కేదారేశ్వరుడు, వీళ్ళిద్దరు మాత్రమే శివాపరాధం, శివభక్తాపరాధం, కాశీ అపరాధ దోషముల నుండి విముక్తిని కలిగించగలిగిన వాళ్ళు. నిన్న ఈ కేదారేశ్వరుడికి చుట్టూ ఉన్నది, వాటి హద్దులు అవి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన లింగములు కూడా చెప్పింది. దానికి కేదార అంతర్గృహం అంటాం లేదా కేదార ఖండం అంటాం. ఆ పరమదయాళువైనటువంటి ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే కేదార రూపంలో ఈ అంతర్గృహంలో, ఈ కేదార అంతఖండంలో ఉన్నదే నిన్న చెప్పినటువంటి హద్దులు కలిగినటువంటి ఆ మధ్య భాగంలోది, కాశీలో పాపము చేసినటువంటి వారికి భైరవయాతన ఉంది, భైరవయాతన కూడా నిషేధించాడు. అక్కడ మరణించారంటే తారక మంత్రోపదేశించేది ఏకాయకిన ముక్తి పొందటమే, ఇంకా భైరవయాతన కూడా లేదు. కాశీలో ఇతరత్రా మరణిస్తే వీడు పాపాలు చేసి ఉంటే కాశీలో భైరవయాతన అనుభవించిన తర్వాత మోక్షం వస్తుంది. శివుని ఎందుగానే ఆ విశ్వనాథుడి యొక్క దయ చిత్ర విచిత్రంగా ఉంటుంది, బహుముఖంగా ఉంటూ ఉంటుంది. శివుని ఎందుగాని, శివభక్తుని ఎందుగాని, కాశీ ఎందుగాని మనం దూషించినట్లయితే, నింద చేసినట్లయితే ఆ దోషం ఉన్నదే కేదారమునందు గౌరీతీర్థంలో మాత్రమే. ఇది నిత్యము సత్యమైనటువంటి విషయం ఇది. ఇంకెక్కడ కూడానే 10,000 కల్పములైన అనుభవించినప్పటికీ ఆ దోషం మాత్రం పరిహారం కాదు. ఈ రహస్యమే పరమేశ్వరుడు పార్వతీదేవికి సదాశివుడు ప్రకటించాడు. ఇది తెలుసుకొని పామరులు కూడా ముక్తిని పొందుతూ ఉన్నారు. అందువల్ల కేదారనాథుడి కాశీలో కేదారనాథ సేవ ఉన్నదే, అది అందరికీ లభించేటువంటి విషయం కాదు, చాలా దుర్లభమైనటువంటిది. ఒక్క ఉద్ధరణది, ఒక్క చులుకం నీళ్లు వదలండి దాని ఫలితం, లేదు ఒక్క పుష్పం వదలండి, ఒక పండు ఇవ్వండి సమర్పించండి ఆ పరమేశ్వరుడికి, ఆ గంగాజలం తీసుకొని వచ్చి కొద్దిగా వేయండి పైన, ఒక పండు సమర్పించండి అక్కడ, పుష్పఫలం తర్వాత పుష్పం సమర్పించండి చక్కగా భక్తి ప్రపత్తులతో. ఇంకా వాళ్ళకే ముక్తి ద్వార మొలన్న ఏ తెరుచుకుంటే ఏంలా ఆ తాళాలు ఏమన్నా వేసి ఉంటే ఆ తలుపుకి అవన్నీ పగిలిపోయి ఆ ద్వారాలు తెరుచుకుంటాయి, ఇంకా ముక్తికి వెళ్ళటమే. శ్రీమద్ కేదార యొక్క నిధిలో శ్రీమద్ కేదార నికటే దీప ఏక సమర్పిత, ఒక్కొక్క ఏది సమర్పిస్తే ఏ ఫలితమో చెబుతాను. దీపము సమర్పిస్తే జ్ఞానదీపం వెలుగుతుంది. జ్ఞానదీపం వెలగాలంటే ఎవరు, గురువు కావాలి. ఆ గురువు ఇక్కడ కేదారేశ్వరుడే. ఆ గురువు ద్వారా తనలో జ్ఞానదీపం, జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది. కేదారనాథుడి దగ్గర ధూప పరిమళములు గనక మనం వెలిగేటట్టుగా చేస్తే మన యొక్క కర్మలు, చేసిన జన్మజన్మల్లో చేసిన కర్మలు వాసనా రూపంలో ఈ జీవుణ్ణి వెంటాడి వస్తూ ఉంటాయి. తర్వాత ఇవే జన్మములకు కారణమవుతూ ఉంటాయి. ఈ ధూపపు వాసనలు కనుక ఆయనకు, ఆ కేదారనాథుడికి తగిలేటప్పటికీ మన వాసనా రూపమైన ఈ కర్మబంధం అంతా నశించిపోతుంది అండి. ఈ వాసనలన్నీ పోతాయి, ఈ వాసనా రూపమైన ఈ సంస్కారం అంతా పోతుంది. కేదారనాథుడికి నైవేద్యం సమర్పించినట్లయితే భోజ్యద్రవ్యంతో వాడు శివుణ్ణి తెలుసుకున్నటువంటి వాడే అవుతాడు. వాడు కేదారనాథ నాథునకు తాంబూలం గనక నివేదించినట్లయితే వాడి దుష్కర్మనే సమూలంగా వెళ్ళిపోతుంది, మొత్తం నశిస్తుంది అన్నాడు. కేదారనాథుడికి మంత్రపుష్పం చెప్పినట్లయితే ఆ మంత్రం వల్ల ఉన్నదే అది మోక్షమునకే అది దారితీస్తుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకు కర్పూర ఆనంద నీరాజనం మీరు సమర్పిస్తున్నట్లయితే మనం మోక్షలక్ష్మి ఇతనికి ఏం చేస్తుందంటే మోక్షలక్ష్మితో అతను ఉంటాడు, హాయిగా నీరాజనం ఇచ్చి ఆహ్వానిస్తుంది తన దగ్గర. ఛత్రము చామరము ఇవి మొదలైన ఈ రాజోపచార పూజలు ఉన్నాయే, ఇవి గనక ఆయనతో కనుక సమర్పించినట్లయితే రుద్రకన్యలు ఆయన్ని సేవిస్తారు. అంటే విమానాలలో వచ్చి కానీ అక్కడ కానీ రుద్రలోకంలో నృత్య గీతములు మొదలైన రాజోపచారములు చేస్తూ కేదారుణ్ణి గనక అర్చించినట్లయితే అక్కడ మోక్షలక్ష్మి అతని ముందు నాట్యం చేస్తుంది, ఇందులో ఏమాత్రం నాత్ర సంశయ. రుద్రములతో మహాభిషేక ముక్త మంత్రములు చెబుతూ అభిషేకం చేస్తారనుకోండి, మోక్ష సామ్రాజ్య లక్ష్మికి అతడు అభిషిక్తుడవుతూ ఉంటాడు. ఎవడైనా మహాపూజని రాత్రిపూట చేస్తూ ఉంటారు, ఏది కేదారేశ్వరుడికి. ఆ మహాపూజ గనక రాత్రిపూట కేదారేశ్వరుని చేసి పూజించినట్లయితే సాయంకాలం ప్రదోష వేళ పూజ పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ముఖ్యంగా త్రయోదశి నాడు మరి ఆ మహాపూజ గనకతో కేదారేశ్వరుని అర్చించినట్లయితే స మహద్భీ శివగణై మహాపూజ్య శివాంతి, శివగణములతో వాడు శివుని యొక్క సమీపంలోనే పూజింపబడతాడు. కేదారేశ్వరుని ఆలయంలో ఏదన్నా ఆగోడో ఈగోడో ఆ మెట్టో ఈ మెట్టో ఏదన్నా కాస్త సరిగా లేదనుకోండి, దాన్ని బాగు చేయించండి. వాడు చంద్రఖండు అంటే ఏంటి, చంద్రఖండుడు అంటే అర్ధచంద్రుడు శిరస్సును గలవాడైపోతాడు. ఆయన సారూప్యమైనటువంటి ముక్తిని పొంది శివలోకంలో ఉంటాడు శివుని యొక్క రూపంలో అన్నమాట. అన్నము స్వల్పము లేదా జలము కేదారంలో భిక్షువుడికి కనుక ఇచ్చినట్లయితే స్వల్పం అన్నం స్వల్పం జలం సహా అనల్ప శంకర దయామృత సింధు, ఆ పరమేశ్వరుని యొక్క గొప్పదైనటువంటి దయ అనేటువంటి సముద్రంలో మునిగిపోతాడు. అంత ఆయన దయకు పాత్రుడు. ఇంకా ఎందుకు ఇన్ని మాటలు వామదేవా వామదేవుతో చెబుతున్నాడు సనత్కుమారుడు. పత్ర పుష్పము ఫలము తోయము నివేద్యం ధూపం దీపం ముఖవాసం మొదలైనవి ఉన్నాయే, లేదా చందనం అక్షతలు పండ్లు, మీరు ఏనకేన విధినాపి వేటి ద్వారా ఏ ఎప్పుడైనా ఒక్కసారి కనుక ఆయన్ని పూజనం చేసినట్లయితే కేదారలింగ వపుషో మనుజశ్చ తేనచ ఆప్తమను అపునర్భవ ధామ శంకరస్య నహి తత్ర వివక్ష. ఈ చేసిన వాళ్ళు ఆ పరమేశ్వరుని యొక్క ధామకు చేరుకుంటారు. ఇందులో ఏమీ ఆలోచించవలసిన విషయం ఏమీ లేదు, ఇందులో వివక్ష లేదు. ఎవరైనా సరే అక్కడ ఆ కేదారేశ్వరుడు ఉన్నాడే కేదారలింగము వేదసారమయమది, మహోపనిషత్తుల యొక్క సిద్ధాంత సారమది, దేవతలకు దుర్లభమైనది, దాని దీక్ష ఒక ప్రతిజ్ఞ ఉన్నది ఆ కేదారేశ్వర లింగానికి. ఏమిటయ్యా అంటే ముల్లోకములను ఉద్ధరించటమునందు దీక్ష వహించిన దీక్షితుడు ఆయన. స్వల్పంగా పూజ చేసినప్పటికీ మళ్ళీ పునరావృత్తి లేకుండా మోక్షమిచ్చేటువంటి లింగం అది. కాశీ నగరీకి అలంకారప్రాయం లాంటిది ఆ కేదారలింగం అన్నాడు విశ్వేశ్వరుడు. ఆ త్రిపురాంతకుడు ఆ పశుపతి కేదారలింగ స్వరూపంతో మన యొక్క కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ పాశములు ఉన్నాయో ఆ పాశములన్నిటినీ కూడానే అవన్నీ కూడా వాటిల్లో నుంచి నశింపజేసేస్తాడు విడిపించేసేస్తాడు. పాశముల నుండి విడిపిస్తాడు కాబట్టే పశువులంటే జీవుడు, జ్ఞానం లేనివాడంతా పశువులే కదా. వీళ్ళని పాశముల నుండి విముక్తిని కలిగించేటువంటి ప్రభువు కాబట్టి ఆయన పశువు అయినాడు, ఇంకా జన్మ లేకుండా చేస్తాడు. అందువల్లనే పశుపతి ఆయన, అందువల్ల ఆ రకంగా చేస్తూ ఉంటాడు. ఉద్ధర్తుం గురుభావేనద్య జగంతాం సంబోధ్య చాందేతరం స్వస్మిన్ ధామ నిభూప్రదేశ పరితస్సత్తారు. ఆయన గురువైపోయి తారక మంత్రోపదేశం చేసి కేదార అంతర్గృహంలో అందరినీ ఉద్ధరిస్తూ ఉంటాడు. అసలు ఈ కాశీ పట్టణమే విముక్తిని మోక్షాన్ని ఇచ్చేటువంటిది, అఖిల జనమునకు ఆధారమైనటువంటిది, మోక్షశ్రీ యొక్క చక్కటి అలంకారం ఈ కాశీనగరమే. అయినప్పటికీ ఇక్కడ ఉన్నదే కేదార అంతర్గృహంలో భైరవుడి యొక్క కాశీ అంతా కూడా అసలు భైరవుడి ఆజ్ఞ వశమై ఉంటుంది. చేయదగిన చెయ్యదగిన ఏది చేయవచ్చు ఏది చేయకూడదు అనేటువంటి ఆ వివేకముతో ఆయన శాసించేటువంటి వాడు ఆయన. అటువంటి వాడు కూడా ఈ కేదార సన్నిధిలో భైరవ యాతన లేకుండా మోక్షాన్ని పొందుతూ ఉంటాడు. ఎవరైతే ఈ కేదార భూమిలో అంటే ఈ అంతర్గృహంలో మరణిస్తారో వాళ్ళకు భైరవ శాసనం లేనే లేదు. పాపి కానీ పుణ్యాత్ముడు కానీ బ్రాహ్మణ శ్రేష్ఠుడు కానీ రాజు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఇంకా ఎన్ని ఉన్నాయో అందరూ అనుకోండి, ఈ అన్ని రకాల పక్షులు కానీ పశువులు కానీ ఇవన్నీ కాదు, మొత్తం జీవకు జీవరాశి 84 లక్షలు అనుకోండి, ఎన్ని రకాలు ఉన్నాయో అవి. కేదార భూమి ఉన్నదే కేదారఖండం, అక్కడ కనుక శరీర త్యాగం చేసినట్లయితే వెంటనే మోక్షాన్ని పొందుతారు. దర్శన మాత్రం చేత వచ్చే మోక్షాన్ని మరణంతో వచ్చేటట్లుగా మార్చారు. నిన్నటి రోజున మనకు ఆ కథ వచ్చింది. అట్ల కనుకైతే సృష్టి లేకుండా పోతుందంత శూన్యమని జగత్తు. తస్మాత్ ఖిలదే దేహిన, ఎవరైతేట ముఖం మీద శరీరం అంతా భస్మం పూసుకొని నా నుదుటి భాగమున త్రిపుండ్రములు పెట్టుకొని రుద్రాక్షలు ఆభరణములుగా ధరిస్తూ రుద్రజపములు చేస్తూ పంచాక్షరి మంత్రం జపిస్తూ శివయోగులు ఉంటారే, ఆయనట మనకు కనిపించకుండానే ఆ కేదారేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు. అక్కడ అలాంటి వాడు ఆయన. ఆ కేదారేశ్వరుడు యొక్క మహాపూజ జరుగుతూ ఉంటే ఆ మంత్రముల ధ్వని ఉన్నదే స్వర్గలక్ష్మి మోక్షలక్ష్ముల కలహధ్వనిటండి. ఆ మంత్రధ్వని మంత్రాలు రుద్రమంత్రాలు చదువుతుంటే అయ్యే ధ్వని, అంటే స్వర్గానికి తీసుకెళ్తానని స్వర్గలక్ష్మి ఉంటుందట, మోక్షలక్ష్మి నేను తీసుకెళ్తాను అంటుందట, వాళ్ళిద్దరూ కలహించుకుంటూ ఉంటారట అక్కడ మంత్రాలతో అభిషేకం చేసి. ఆ మంత్రధ్వని నేను ముందని వస్తూ ఉంటాయట. ఆ ధ్వని అదిటండి. అర్ఘ్యము ఈ షోడశోపచార పూజలు చూడండి, అర్ఘ్యం ఇస్తాం, ఆచమనీయం ఇస్తాం, మధుపర్కం ఇస్తాం. ఈ మంత్రధ్వని ఏమిటంటే ఇంకా మన లోకాలకు వస్తాడు, ఏ లోకానికి వస్తాడో ఇవన్నీ ఆక్రమించుకుంటాడు అని వాళ్ళు కలహించుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు, అన్ని లోకాధిపతులందరూ కూడా, అన్ని లోకాలు కూడా భయంతో. అది ఆ కలహధ్వనిగా తీసుకోవాలి. ఇంకా పూజ చేస్తుంటే తర్వాత మంత్రముల యొక్క ధ్వని వస్తుంది, అదేమిటా అంటే స్వర్గలక్ష్మి మోక్షలక్ష్మి వీళ్ళిద్దరితో వివాహ సమయంలో అది వాద్యధ్వనిట. వీడు స్వర్గలక్ష్మిని మోక్షలక్ష్మిని వివాహం చేసుకుంటాడట. ఆ మంత్రాలన్నీ కూడా ఆ వివాహ సమయంలో వాద్యధ్వనులు అంటున్నాడు. అక్కడికి వెళ్తారని చెప్పి చెప్పటం అన్నమాట. ఇది అభిషేకములు ఉంటాయి అప్పుడు రుద్రమహామంత్రాలు చదువుతూ ఉంటారు, అవి ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ ధ్వని ఉన్నదే అతనికి మోక్షరాజ్యమునందు అతన్ని అభిషిక్తుని చేస్తుంటే దేవతలు మ్రోగించే దుందుభిధ్వనులు ఉంటండి. అక్కడ అభిషేకం అంత ప్రభావం కలదే అని చెప్పటం. కేదారేశ్వరుడు పూజలో వస్త్రం సమర్పయామి, వస్త్రం ఇస్తూ ఉంటాం, భూషణాలు ఇస్తూ ఉంటాం. అప్పుడు మంత్రాలు చెబుతూ ఉంటారు కదా, ఆ మంత్రములు ఉన్నాయే ఆ గణాలతో ఉన్నటువంటి ఆ దేవదేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నారు. అక్కడ పూజ ఈ వస్త్రము ఇవన్నీ సమర్పించిన వాడు అప్పుడు డిండిమధ్వనులతో తీసుకొస్తున్నారు ఆ డిండిమధ్వనులు ఆ మంత్రాలు అంటున్నాడు. కేదారేశ్వరుని పూజలో మరి గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామని ఇస్తుంటాం కదండి మంత్రాలు చెబుతాం. ఆ మంత్రధ్వని ఉన్నదే శివుని యొక్క దయానే సామ్రాజ్యాన్ని పొందుతున్నాడు ఈ పూజ సమర్పించినవాడు. అతనికి డమరుక ధ్వనితో సమానమైన పరమేశ్వరుడికి డమరుక ధ్వని బాగా ప్రీతి. మహాశివరాత్రి అప్పుడే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు శివ అన్ని దేవాలయాలలో వచ్చి ఆ డమరుక ధ్వనిని వినిపిస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో కేదారేశ్వరుని పూజలో శివ సహస్రనామం అండి, అంతా అయిన తర్వాత శివ సహస్రనామాలు చదువుతూ ఉంటారు కదా, ఆ ధ్వని ఉన్నదే స్వర్గలోకాలకు క్రమంగా వెళుతూ ఉంటే వెళ్ళేటువంటి ఢంకాధ్వని అండి. అలా వెళుతూ ఉంటే అతను కేదారేశ్వరుడి పూజలో ధూపము దీపములు ఇస్తూ మంత్రం చెబుతూ ఉంటారు. అది ఏమిటంటే దేవతలందరి సమక్షంలో అతనికి చేయు ఆ మంగళ మృదంగ ధ్వనిగా మనం భావించాలి. నైవేద్యం చెబుతూ మంత్రం చెబుతారు. అదేమిటంటే మోక్షలక్ష్మిని వివాహం ఆడుతుండే సమయంలో చేసేటువంటి మంగళకార్యధ్వనిటగా భావన చేయాలి. తాంబూలం ఇస్తూ ఉంటారు అప్పుడు మంత్రం చెబుతారు. అది ఉపాహారం ఇచ్చే సమయంలో ఇతనికి సర్వదేవతలు ఇతనికి ఉపాహారం ఇచ్చే సమయంలో నమస్కార ధ్వనిగా దాన్ని మనం గుర్తించాలి. కేదారేశ్వరుడి పూజలో నీరాజనం ఇస్తూ మంత్రధ్వని ఉంటుంది. అదేమిటంటే పూజించేవాడికే మోక్షలక్ష్మి ఎల్లప్పుడూ ప్రాప్తించాలనేటువంటి ధ్వనిగా దాన్ని మనం గుర్తించాలి. కేదారేశ్వరుడు పురాణం కనుక చెప్పినట్లయితే ఆ పురాణ ధ్వని పురాణం చెప్పేవాడికి చెప్పించేవాడికి వినివారికి మోక్షలక్ష్మి వస్తూ ఉంటే అయ్యేటువంటి పాదముల ధ్వనిగా భావన చేయాలి. 11లో కేదారేశ్వరుడు దయవల్ల ఆంధ్రాశ్రమంలో మొట్టమొదటిగా చెప్పాను నేను పౌరాణికుడిని కాశీ వెళ్ళి విశ్వనాథుడి దయవల్ల పౌరాణికుడిని అయినా కానీ ఇప్పటికీ నేను పౌరాణికుడిని అని అనుకోను. నేను మొదటి నుంచి కాదు, నేను ఉపాధ్యాయుడిని ఉపన్యాసకుడిని కళాశాలలో. ఆయన ధ్వని వల్ల ఆయన అనుగ్రహం వల్ల నేను కొద్దిగా ఇట్లా ప్రవచనం చేసే అదృష్టం నాకు కలిగింది. ముందు విశ్వేశ్వరుడి మహిమ, తర్వాత కేదారేశ్వరుడి మహిమ, తర్వాత ఏదో కొద్ది కొద్దిగా అలా చెబుతూ ఉన్నా. అక్కడ చెప్పిన అప్పుడు ఉండండి, అప్పుడు అట్లా చెప్పాను, అప్పుడు ఏదో మొట్టమొదటిసారిగా ఏదో చెప్పేసాం. ఇప్పుడు బాగా విషయాలన్నీ తెలిసిన తర్వాత చెప్పడం, 6 ఏళ్ళ తర్వాత ఇది. ఇప్పుడు ఇంకా విషయాలన్నీ ఇందులో బాగా తెలుస్తున్నాయి. అప్పుడు కోరిక ఏమని కలిగింది అంటే కేదారేశ్వరుడు కూడా పురాణం చెప్పాలి, మన వాళ్ళకి అక్కడ వినిపించాలి. అది బహుశా కార్తీక మాసమా ఎప్పుడు ఆ శ్రావణ మాసమా నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని చెప్పాలి ఒక 4 రోజులు ఈ పురాణం అని చెప్పి కలిగి మనం అక్కడ హిందీ వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు, మన ఆంధ్రులు చెప్పటల్లా అక్కడ. అక్కడ చెప్తే అక్కడ వింటే అక్కడ చెబితే చాలా గొప్ప ఫలితం అని ఇందులో ఉన్నది. కేదారేశ్వరుడి దగ్గర మనమే పుష్పాంజలి ఇస్తూ పుష్పములు సమర్పిస్తూ మంత్రాలు చెబుతారు. అదిటా ఈ పూజించిన వాడికి బ్రహ్మాదులు సత్కరించేటప్పుడు చేసే ధ్వనిగా మనం భావించాలి. కేదారేశ్వరుడి సమక్షంలో ప్రదక్షిణ నమస్కారాలు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ ఏంటంటే ఆయన శివధామంలో కైలాసంలో వెళుతూ ఉన్నట్టండి. ఎవరు ఈ పూజించిన వాడు? ఆ వెళుతూ ఉండేటప్పుడు అయినటువంటి ధ్వనిగా మనం తెలుసుకోవాలి. కేదారేశ్వరుడికి నాలుగు వైపులా ఉన్నది కేదార అంతర్గృహం అని చెప్పి చెప్పుకున్నాం మనం. అక్కడండి ఒక్క గ్రాసమైన అతిథికి మనం ఇవ్వడానికి పిలుస్తూ ఉంటే, ఒక్క అతిథిని నీకు నాయన ఇగో ఆతిథ్యం కొద్దిగా ఒక ముద్ద ఇగో అక్కడ అమ్ముతూ ఉంటారు చెబుతున్నామన్నా లడ్లు వగైరాలు అక్కడ ఉన్న భిక్షుకుడికి పిలిచి నాయన ఇగో తీసుకో మీరంతా ఇడ్లీ తినండి అని ఇచ్చామనుకోండి, లేదు ఇంకేదన్నా మీరు చేసుకొని వెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంటి దగ్గర చేసుకొని వెళ్ళి ఇచ్చారనుకోండి, ఏదో పులిహారో పాయసమో ఏదో ఒకటి సమర్పించారనుకోండి, అదేమిటయ్యా అంటే ఆ మాటలు పిలుస్తుంటే అక్కడట కైలాసంలో అతనికి ఇచ్చే స్వాగత ధ్వనిట, అంటే వాళ్ళకు కైలాసంలో స్వాగతం ఇస్తారు అని అర్థం అనమాట. కేదారక్షేత్రంలో అన్నం పెట్టడం కొరకు ఎవరినైనా పిలిచారనుకోండి, అదేమవుతుంది అంటే ఆ ధ్వని మనం మేము భోజనం పెడతాం ఇక్కడ అన్నదానం ఉంది రెండు అన్నాం అనుకోండి, స్వర్గలక్ష్మి మోక్షలక్ష్మి వాదుకుంటూ నేను ముందు అని పలుకు ధ్వనిట. అక్కడ అన్నదానం చేసిన వాళ్ళు స్వర్గానికో మోక్షానికో వెళ్తారని అర్థం అనమాట. కేదారేశ్వరుడు మందిరంలో మంగళకార్యం కనుక చేస్తే ఆ ధ్వని ఉన్నదే వారి కీర్తి బ్రహ్మాండంలో వ్యాపిస్తుందిట, అప్పుడు ఆ ఢంకాధ్వనిగా అది మనం గుర్తించాలి. కేదారేశ్వరుడి దగ్గర ఉన్న స్తోత్రాలు మీకు వచ్చినాయి చదివారు, లింగాష్టకాలు బిల్వాష్టకాలు మీ ఇష్టం ఏవో ఒకటి చదివారనుకోండి, అప్పుడు కైలాస విహారానికని బయలుదేరే సమయంలో చేసే వాద్య కైలాసంలో విహారానికి బయలుదేరితే ఈ చేసిన వాడు అప్పుడు వాద్యధ్వనిగా దాన్ని మనం గ్రహించి కేదారేశ్వరుడి పాదములపైన శరణాగతి చేస్తాం అనుకోండి, అప్పుడు మాట్లాడతాం నువ్వు నీకంటే ఇంకెవరు నాకు అంజరా శరణం నాస్తిత్వమేవ శరణమ్మ అని. అదేమిటయ్యా అంటే ఈ చేసిన వాడి ముందు రుద్రకన్యగలు నాట్యమాడుతూ చేసే వీణాధ్వనిగా దాన్ని మనం, అంటే అటువంటి వాడి ముందు రుద్రలోకంలో రుద్రకన్యలు నాట్యమాడుతూ పాట వీణాధ్వని చేస్తూ అతన్ని స్వాగతం పలుకుతారు అని అర్థం అన్నమాట. కేదారలింగ సమక్షంలో పూజంత అయిన తర్వాతనే అపరాధ క్షమాపణ చెప్పుకుంటాం. అపరాధ సహస్రాన్ని క్రియంతే అనేక సహస్ర అపరాధములు చేశాను క్షమించు అని చెప్పుకుంటూ ఉంటాం. చూశారు దేవతలకు నమస్కరించి అతనికి వచ్చి దేవతలు నమస్కరిస్తే కిరీట ధ్వనిగా మనం భావన చేయాలట అపరాధ క్షమాపణని. అంటే దేవతలు వచ్చి పాదాలకు నమస్కరిస్తారు, ఆ కిరీటాలు వచ్చి తాగుతాయి, అప్పుడు ఆ తాకినప్పుడు వచ్చిన ధ్వనిగా మనం భావి. ఇంకా ఏం చెప్పాలి? కాశీలో కేదారేశ్వరుణ్ణి పూజించే అదృష్టం ఎవడికి కలుగుతుందో వాడు విశ్వేశ్వరుడు దేహమే అవుతాడు, వాడికి వీడికి తేడా ఏ ఉండదు, విశ్వేశ్వరుడే అపూజకుడు. ఇందు సందేహం. తర్వాత కేదారేశ్వరుడికి చుట్టూ చాలా లింగాలు ఉన్నాయండి, అవన్నీ రాక్షసులు దైత్యులు నాగులు ఇంకా ఏదో అసురులు రాజులు మునులు అప్సరసలు ఓ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఐశ్వర్యాన్ని భక్తిని ముక్తిని ఇచ్చేవి. తూర్పున నీలకంఠ అనేటువంటి సముద్రుడు స్థాపించిన లింగం, అంటే గంగ వైపు దిగుతూ ఉంటే ఇటువైపు ఒకటి ఉంటుంది ఆ రూమ్లో పెద్ద లింగం ఉంటుంది అది నీలకంఠ లింగం. కొంతమంది హరిశ్చంద్రుడు అంటున్నారు కానీ హరిశ్చంద్ర ఘాట్లో అది పెద్ద లింగం, అది పక్కన ఉన్నది తర్వాత అది నీలకంఠ అనేటువంటిది. అట్లా సముద్రం ఇంకా ఏదో అక్కడే కొన్ని ఇప్పుడు అన్నీ లేవండి, మయూరలింగం వారుణలింగం ఇలాంటివన్నీ సింహలింగం అజాక్షలింగం మహేశలింగం ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ తూర్పు వైపు ఉన్నాయంటాడు, అంటే గంగ వైపు కొన్ని గంగలో ఇప్పుడు అవన్నీ మనకు కనిపించట్లేదు. కశ్యపుడికి కొంతమంది కుమారులు పుట్టారట ముగ్గురు, వాళ్ళు కుమారస్వామితో పోరాడుతూ యుద్ధంలో మరణించారట, అక్కడ వాళ్ళు స్థాపించినటువంటివి ఉన్నాయి అక్కడ. ఇవన్నీ రకరకాలుగా అనేక రూపాలు అక్కడ లింగాలన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాతనండి గౌరీదేవి స్థాపించిన లింగం గౌరీ తీర్థము యొక్క ఒడ్డు పైన ఉన్నది. లక్ష్మీ వ్యాసుడు భార్గవుడు స్థాపించిన లింగాలు కూడా అక్కడ దగ్గరలో ఉన్నాయి, ఇవన్నీ మనకు కనిపించట్లా. అయితే గౌరీకుండం దగ్గర ఉన్నది ఆ లింగంగా గౌరీ స్థాపించిన లింగంగా మనం భావించడమే. సనత్కుమారుడు స్థాపించిన లింగం కూడా ఉన్నది, ఇవన్నీ మనకేమీ ఇప్పుడు లేవు. గంగా యమున సరస్వతి స్థాపించిన లింగాలు ఉన్నాయి, అవి కూడా ఇక్కడేమీ లేవు. తర్వాత ఇంకా గంగేశ్వరుడు యమునేశ్వరుడు వేరే చోట్ల ఉన్నారు. తర్వాత త్రినదీశ్వరుడు మూడు నదుల పేర్లతో ఒక లింగం ఉన్నది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే తూర్పునట 10,000 లింగాలు ఉన్నాయండి, అవన్నీ గంగలో ఉన్నాయి, కొన్ని ఏమో ఒడ్డు మీద ఉన్నాయి. ఇక దక్షిణపు చూస్తే చాలా చెప్పడానికి వీళ్ళ అన్ని లింగాలు ఉన్నాయి. ఇవి మాత్రం ఉన్నాయండి. ఇప్పుడు మేము చెప్పేవి చిత్రకేతు, చిత్రరథుడు. అంటే శంకరమఠం దాటి కేదారేశ్వరుడికి వస్తుంటే కూరగాయలు అమ్ముతూ ఉంటారు. అక్కడ గ్యాసు అవి అద్దెకి ఇచ్చేటువంటి అతను ఉన్నాడు. వాళ్ళ దానికి ఎదురుగుండా పాత దాదాపు పాడుబడిన ఇదిలాగా ఉంటుంది. మనం అక్కడ దీపం వెలిగించి చూడాల్సిందే ఆ గుళ్ళో గనక వెళితే ఆ విగ్రహాలు. అక్కడ ఆలింగాలు ఉన్నాయి. తర్వాత చిత్రాంగదుడు, విచిత్రకుడు, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కాస్త పక్కగా అంటే ఏమవుతుంది, దక్షిణంలో హనుమాన్ ఘాట్ దగ్గరికి వెళ్తే సీతేశ్వరుడు, లక్ష్మణేశ్వరుడు, శత్రుఘ్నేశ్వరుడు, భరతేశ్వరుడు, రామేశ్వరుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. వానర, భల్లూక ఇవన్నీ వీళ్ళు స్థాపించిన లింగాలు ఉన్నాయి. కానీ అవి మనకు అన్నీ కనిపించవు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీత, హనుమంతుడి కనిపిస్తాయి. తర్వాత రామచంద్రుడు, ఇతర రాజులు వాళ్ళ పేర్ల పైన కూడా లింగములన్నీ కూడా స్థాపించారు. ఈ రకంగా పశ్చిమ దిక్కకి వెళ్తే అక్కడ ఏవో చాలా లింగాలు ఉన్నాయి, కానీ అవన్నీ లేవు. మనకు తెలిసింది తిలభాండేశ్వర లింగం పెద్దది, వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. పాండే హైవే తర్వాత రోడ్డు పక్కన ఉంటుంది, అది ఒక్కటి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మనకేమీ మిగిలినవి తెలియదు. కుండేశ్వర, రుద్రేశ్వర, ఇవో పారశుంభేశ్వర, నిశుంభేశ్వర అన్నాడు, కానీ కాళీశ్వర ఇవన్నీ కూడా ఇప్పుడు మనకేమీ తెలియవు. ఇంద్రద్యుమ్నేశ్వర మాత్రం ఉన్నది, తూర్పు వైపు ఉన్నది. అది అది ఎప్పుడు మూసి ఉంటుంది, ఎప్పుడున్ననే వరద వచ్చినప్పుడు చూస్తారు. అసలు ఇంద్రద్యుమ్నేశ్వర లింగం అక్కడ ఉన్నది. ఎక్కడంటే మణికేశ్వర ఘాట్ దగ్గర ఉంది. క్షేమేశ్వర లింగం మనకు తెలుసు. క్షేమేశ్వర ఘాట్ అంటే ఏంటి, శృంగేరి మఠానికి ఎదురుగుండా వెళ్తాం, అది క్షేమేశ్వర ఘాట్. అక్కడ కూడానే నది దగ్గర పక్కన అక్కడేదో మండపంలాగా ఉంటుంది, అది కాదు కేదేశ్వర ఘాట్. ఇప్పుడు మనమే క్షేమేశ్వర ఘాటు శృంగేరి మఠానికి ఎదురుగుండా ఇడ్లీ ఇడ్లీ చేసేది ఒకటి ఉన్నది. అట్నుంచి సందులో వెళ్ళిపోతూ ఉంటాం, కొద్ది దూరం వెళ్తాం, ఆవులు అవి కట్టేసి ఉంటాయి. దానికి ఎడం చేతి వైపు వెళ్తే పైకి ఓ చిన్న గదిలో క్షేమేశ్వర, మూడు నాలుగు లింగాలు ఉన్నాయి క్షేమేశ్వరం. దానిపైనే సాధు సుబ్రహ్మణ్యం గారి స్థలం ఉన్నది. మన ఊరు ఆయన చెప్పాను మొన్న, ఆయన కొడుకు కట్టించినటువంటి ఏదో ఐదారు గదులు కట్టించాడు, అది ఉన్నది. అక్కడ కూడా ఆయన ఏదో శివలింగం జేసు బ్రాహ్మణ చేత పూజ చేయిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి. అక్కడ అన్నమాట ఉన్నదన్నమాట. తర్వాత ఇంకా దూరంగా చెబుతున్నాళ్ళండి అవన్నీ. పాండ్య ఘాట్లో పాండ్యేశ్వర, దశాశ్వమేధ ఘాటు అంతా కూడా కేదార అంతర్గృహమేగా ఈ లింగాలన్నీ ఉన్నాయన్నాడు. అవన్నీ కాలక్రమంలో ఇవన్నీ లేవు, చాలా వరకు నష్టమైపోయినాయి, శిథిలమైపోయినాయి. తర్వాతనే మీకు ఇటువైపే వెళ్తే లంబోదర వినాయకుడు ఉన్నాడు. ఆయన చింతామణి వినాయకుడు అని వీళ్ళు పేరు మార్చారు. చింతామణి వినాయకుడు ఇక్కడ లేడు అసలు. చింతామణి వినాయకుడు ఈశ్వరీ గంగ దగ్గర ఉన్నాడు అసలే. తర్వాత సింధియా ఘాట్లో వశిష్ఠేశ్వరుడు దగ్గర ఉన్నాడు ఆయన చింతామణి వినాయకుడు. ద్వారానికి అటు ఇటు వాకిలు ఉంటే ఈ పక్కన ఉంటాడు గోడకి. ఈ విధంగా కేదారనాథుడు కాశీలో చాలా ఆనందంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. కోరికలు ఉన్న వాళ్ళకి, కోరిక లేని వాళ్ళకి, యోగులకు, అందరికీ ఆయన ముక్తినిస్తున్నాడు. కోరికలు ఉన్న వాళ్ళకి ఈ లోకంలో సుఖాలు ఇస్తాడు, ఆ తర్వాత మోక్షాన్ని ఇస్తాడు చివరిలో వాళ్ళందరికీ, అలాగే తర్వాత సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత కోరికలు లేని వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తాడు మరణానంతరం వెంటనే తారక మంత్రం ఉపదేశం. ఇది శివుడు చెప్పిన రహస్యం. ఇది వినాలనే ఎవరికి బుద్ధి కలుగుతుందో వాళ్ళు శివపార్వతుల లోకంలో శివుని యొక్క దగ్గర ఉండే గణంగా అవుతాడు. ఏమాత్రం ఇందులో సందేహం లేదు. వన్ ఆఫ్ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఏ ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక రకంగా చెప్పాలంటే కాశీ కేదార మహత్యం దాదాపుగా వచ్చింది. ఏ ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చేది ఏమిటే అంటే, ఇప్పుడు మనకు సనత్ కుమారుడు వామదేవుడు చెప్పాడన్నాం కదా, ఎవరు ఈ సనత్ కుమారుడు, ఆయన వృత్తాంతం అడిగితే చెబుతున్నారు. తర్వాత వామదేవుడు అంటున్నాం, ఈయన గర్భంలో ఉన్నప్పుడే జ్ఞాని అంటున్నారు. ఎవరు ఈయన? అనవద్యకు భార్య, నాథశర్మ భర్త. ఈ నాథశర్మ అనవద్యకు చెప్పాడు అంటున్నాం. ఈ నాథశర్మ ఎవరు? అనవద్యుడు. చంద్రమాన అనే రాజు కూడా జ్ఞాని అంటున్నాం. ఆయన కాస్తా మళ్ళీ తర్వాత ఏమైనాడు, ఈ జగత్తంతా మిథ్య కదా, ఇదంతా జడప్రాయమైనటువంటిది, కాబట్టి ఈ శివలింగాలు, విశ్వనాథాది లింగాలు, ఈ కాశీ, వీటిని సేవించడం ఏంటి, జ్ఞానులు ఎప్పుడు వీటిని సేవించరు అని చెప్పి ఆయన అచ్చని వేదాంత జ్ఞానంతో వీటిని నిందించాడు. ఆ దోషం వల్ల అతడు అయినాడు కదా, మొదట్లో వచ్చింది మనకు కథ. ఆ చంద్రవాణి అసలు ఎవరు, ఏమిటి, ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ చివరికి వీళ్ళందరి యొక్క వివరణ అసలు చెప్పి చివరిలోనే చివరి రోజు మనకు పార్వతీ పరమేశ్వర కళ్యాణం సంక్షిప్తంగా వివరించి పూర్తి చేస్తారు. శనివారంతో ఇది పూర్తి అవుతుంది. ఇప్పుడు త్రయోవింశోధ్యాయ. మళ్ళీ ఋషుల వారు అడుగుతుంటే సనత్ కుమార చరిత్రని చెబుతున్నారండి, సూతుల వారు చెబుతున్నాడు. అలాగే వామదేవుని గురించి వరుసగా చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మగారు కల్పం అంతా అయిపోయిన తర్వాత కొత్త బ్రహ్మగారు వస్తాడుగా. ఆ కొత్త బ్రహ్మగారు వచ్చేటప్పుడు ఈ కల్పాంతంలోనే బ్రహ్మగారిని ముందుగానే సృష్టిస్తారు. ఆయన గారు సృష్టి విస్తరించడం కొరకు, సృష్టి చేయడం కొరకు పరమేశ్వరుని గురించి ప్రార్థించి 10,000 సంవత్సరాలు బ్రహ్మగారు ఏకాగ్ర మనస్సుతో తపస్సు చేశాడు. అప్పుడు భగవాన్, ఆ పరమాత్మ పరమేశ్వరుడు నాడే పరశివుడు ప్రత్యక్షమై, ఏమిటయా చెప్పు నీ కోరిక అన్నాడు. బ్రహ్మగారు అన్నాడు, సృష్టి వృద్ధి జరిగేటట్టుగా చేయండి మీ అనుగ్రహం వల్ల అని చెప్పి చెప్పాడు. ఎట్లా చేయాలంటే, మీ గణాలు మీ దగ్గర, మీ భక్తులు ఉన్నారే మీ వాళ్ళు, మీ వాళ్లకు యొక్క సహాయం నాకు ఇచ్చి సృష్టి విస్తరించేటట్లుగా చేయమని ప్రార్థించాడు. సరేలే అని చెప్పి మరి సృష్టి జరిగేటట్లుగా చేయండి అంటే తన శివుని దగ్గర ఉండేవాళ్ళ సహాయంతో సృష్టి జరగాలి, ఆ రకంగా అనుగ్రహించండి, నాకు వాళ్ళ సహాయం లేదు, మీ గణముల సహాయం లేదు, నేను చేయలేను అని ప్రార్థించాడు. సరే ఆయన అన్నాడు, నేను మీరు అలా నాకు గనక నీ గణములను నా దగ్గరికి పంపినట్లయితే నా ప్రజా సృష్టి అప్పుడు నేను చేస్తాను ఈ లోకాలన్నింటిలో అన్నాడు. బ్రహ్మగారి ప్రార్థన విన్నాడు. ఎప్పుడు కూడా శివాత్ములు ఉన్నారే శివభక్తులు, ఆయన గణాలు వాళ్ళంతా సమర్థులు, నిత్యులు, వాళ్ళకు మరణం అంటూ లేదు, కల్ప ఎన్ని కల్పాలైనా అలా ఉంటూ ఉంటారు, స్వేచ్ఛగా వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. అలాంటివి నీ గణాలు నాకు కనుక పుత్రులు అయినట్లయితే నీ వాళ్ళు నేను ఏదైనా సాధిస్తాను, ఈ సృష్టి కార్యం నిర్వహిస్తాను అన్నాడు. పరమాత్మ అన్నాడు, బ్రహ్మగారు నీ అభీష్టం చాలా కష్టమయ్యా, నెరవేరేది కాదు, దుర్లభమైంది అది. నా వాళ్ళు వస్తే సృష్టి వాళ్ళ ద్వారా నువ్వు చేద్దాం అనుకుంటుంటే వాళ్ళు ఎప్పుడు శివజ్ఞానంలో మునిగి తేలుతూ ఉంటారు, నన్ను విడిచిపెట్టి రారు అని మనస్సులో అనుకొని నీ కోరిక దుర్లభమైంది, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి సరేలే అని చెప్పి అన్నాడండి. వెంటనే ఏం చేశాడయ్యా అంటే విఘ్నేశ్వరుణ్ణి, వీరభద్రుణ్ణి, నందికేశ్వరుణ్ణి, కుమారస్వామిని, మహాకాళుణ్ణి, 5 గురిని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు, మీరంతా కూడానే ఇవో ఈ బ్రహ్మగారు సృష్టికి సహాయం కావాలంటున్నాడయ్యా, మీకు గనక ఇష్టమైతే ఈ బ్రహ్మకు కొడుకులుగా పుట్టి మీకు ఇష్టమైతే సృష్టి విస్తారం చేయండి అన్నారు. బలవంత బెట్ల మీకు ఇష్టమైతే చేయండి అన్నారు. వారేమన్నారయ్యా అంటే, స్వామి ఈ 5 గురు ఆయన దగ్గర ఉండేవాళ్ళే, ఆయన కుమారులు, ఆయన సంబంధించిన వాళ్ళు వీరభద్రుడు వీళ్ళంతా, స్వామి మీ ఆజ్ఞ కాదనలేము అన్నారు, కాబట్టి మేము బ్రహ్మగారి యొక్క పుత్రులుగా పుడతాము అన్నారు. అయితే సృష్టి ఉన్నదే, సృష్టిని విస్తరించమన్నారు, ఆ విషయంలో మేము గ్యారంటీ ఇవ్వలేమన్నారు. అది అవుతుందో కాదో మా వల్ల మేము మాత్రం దాని విషయంలో చెప్పలేము ఇప్పుడు, ముందు అది మీ ఆ స్వామి మీ యొక్క దయ అన్నారు అని బ్రహ్మతో చెప్పారు. నువ్వు ఎప్పుడు స్మరించుకుంటే అప్పుడు నీకు పుత్రులం అవుతామయ్యా అని. సరే వెంటనే పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు, బ్రహ్మగారు కూడా అంతర్ధానం చెందాడు. బ్రహ్మ చాలా సంతోషించాడు. ఇంకేముందులే సృష్టి హాయిగా జరిగిపోతుంది అనుకున్నాడు, తన లోకానికి వెళ్ళాడు. వీళ్ళ 4 గురిని స్మరించాడు. వెంటనే గణేశ్వరుడు మనస్సులో స్మరించాడు. ఇది మానసిక సృష్టి, మానసిక మనస్సులో మానసపుత్రులు అన్నమాట, మనస్సులో స్మరించాడు గణేశ్వరుని. సనకుడుగా జన్మించేశాడు. వీరభద్రుని మనస్సులో స్మరించాడు, సనందనుడుగా జన్మించాడు. అలాగే నందికేశ్వరుని స్మరించాడు, సనాతనుడుగా అయినాడు. కుమారస్వామి సనత్ కుమారుడుగా అయినాడు. మహాకాళుడు కుమారస్వామి సనత్ కుమారుడుగా అయిన మహాకాళుడు ఉన్నాడు, ఇదే సనత్ సుజాతీయుడుగా అయిన. ఈ రకంగా శివుని దగ్గర ఉండేటువంటి వాళ్ళు 5 గురు కూడా ఈ సనక సనందనాథులు 5 గురుగా వచ్చేశారు. ఇదంతా కూడా బ్రహ్మగారి యొక్క మానస సృష్టి వల్ల పుత్రులైనారు. వీళ్ళు ఎప్పుడు 5 సంవత్సరాలు కలిగే ఉంటారు. వీళ్ళంతా వీళ్ళ మనస్సంతా దృష్టి అంతా శివుని పాదపద్మంలో ఉందే లగ్నమై ఉంటుంది, ఇంకా ఇతర విషయాల మీద వాళ్ళకు దృష్టి పోనే పోదు. వాళ్ళు అన్ని రకాల విరక్తిభావం, దేని మీద వాళ్ళకు రక్తులు కాదు, ఎప్పుడు నిత్యము తృప్తులే వాళ్ళందరూ కూడా. ద్విజులలో చాలా ఉత్తములు. బ్రహ్మగారు వెంటనే, కుమారులారా మీరు పుత్రులు కనండి, వాళ్ళు పుత్రులు కంటారు, ఈ రకంగా రకరకాలుగా సృష్టి చేయండి, దేవతలు, తిరియ పశుపక్ష్యాదులు, నరులు, ఈ మొత్తం ఇట్లా సృష్టి చేయండి మీరు అన్నారు. బ్రహ్మగారు మాట విని ఏం మాట్లాడకుండా శివుణ్ణి స్మరించారు. ఇతడేమో అన్నీ కూడానే ఈ పరమేశ్వరుని గురించి మాయతో బద్ధుడై ఉన్నాడు ఈ బ్రహ్మగారు అని చెప్పి అనుకొని మనకెందుకులయ్యా ఈ కోరికలు ఈ తపస్సులు ఇవన్నీ కూడానని చెప్పి, కిమేనహి సంవాదాత్ అస్మాకంతు శివాత్మనం, ఇంత ఇంకా మనం మాట్లాడటం ఎందుకు ఈ విషయంలో, చర్చలు ఎందుకులే అని చెప్పి ఏమి మాట్లాడకుండా వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళిపోయినారు. మూగి వాళ్ళలాగా ఆయనకు చేస్తామని చెప్పలా చేయకుండా చెప్పలా. ఈయన సింహమాయ చేత మోహితుడై ఈయన ఏదో ఇట్లా పట్టి కొట్టాడుకుంటున్నాళ్ళే ఈ జగత్తులో మనకెందుకు ఇవని మాట్లాడకుండా వెళ్ళిపోయినారు వాళ్ళు. కాస్త ఎప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయినారు. వాళ్ళని చూచాడు, ఇంకా వీళ్ళేమి సృష్టిముఖి అనుకూలంగా లేరు అనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు సృష్టి కొరకు, 100 సంవత్సరాలు చేశాడు దేవత దీని కాలమానం ప్రకారం. మళ్ళీ మనస్సుతో సృష్టి చేద్దామనుకుంటే అదేమి వృద్ధి కా పొందల. మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఏమీ వృద్ధి పొందల. ఇంకా అప్పుడు ఏమనుకున్నాడయ్యా అంటే, మైథున సృష్టి చేయాలనుకున్నాడు. స్త్రీ పురుషులని సృష్టించి ఒక్కడ తద్వారా ఒక్కడే మానసికంగా ఎవరినో సృష్టిస్తే కావట్లా, స్త్రీ పురుష సృష్టి చేస్తే అప్పుడు మైథునం అంటే దంపతులు అన్నమాట. ఆ దంపతుల కలయిక వల్ల ఈ సృష్టి అట్లా మేము పూర్తి చేద్దాం అనుకున్నాడు. ఇంకా వీళ్ళు ఈ అపర రుద్రులు, వీళ్ళు ఈ సనకాదులు చాలా గొప్పవాళ్ళు. అందులోనే 4వ వాడు ఉన్నాడే, కుమారస్వామి అంశతో జన్మించినటువంటి వాడు ఉన్నాడే, ఆయన సనత్కుమారుడు. సనత్కుమారుడు యొక్క వృత్తాంతం చెబుతున్నారు. అంటే సనత్కుమారుడు అంటే సాక్షాత్తు కుమారస్వామి, అది మనం గుర్తుంచుకో. అందుకనే ఆ పేరులోనే వచ్చేసింది కుమార అని. ఆయనే ఇదంతా చెప్పింది ఇప్పుడు ఇక్కడ వామదేవుడికి. అందువల్ల అపర కుమారస్వామి ఆయన, ఆయనకు తెలియంది ఏమీ లేదు ఈ ముల్లోకాలలో. శివుడే ఇవో ఈ రకంగానే బ్రహ్మనిష్ట కలిగినటువంటి సాక్షాత్తు వైరాగ్యంతో కూడినటువంటి సాక్షాత్తు శివుడే ఇతడు. ఈ కుయోగులు ఉంటారే వాళ్ళకందరికీ కూడానే అసలు బ్రహ్మనిష్ట అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటో చూపించడం కొరకు ఆయన ప్రయత్నించినటువంటి వాడు. అందుకు ఆయన జన్మ వచ్చింది. ఆయన ఇష్టం ఎక్కడ కావాలంటే ఏ లోకానికైనా వెళ్తాడు. స్వర్గ మర్చి పాతాళ లోకాల్లో ఎక్కడికి పడితే ఆయన అడ్డుకునేవాళ్ళు ఎవరూ లేరు వాళ్ళని. ఈ సనత్కుమారుడైనా అంతే, బ్రహ్మలోకం విష్ణులోకం రుద్రలోకం ఎక్కడికి పట్టినా వెళ్తూ ఉంటారు. వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని వారి నివారించేవాళ్ళు లేరు. ఈశా వీరి యొక్క శాపం వల్లనే లక్ష్మీపతి యొక్క అంటే మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు భూమి మీద 3 జన్మలు ఎత్తారు. అంతేగా వీళ్ళేగా చెప్పించింది సనత్కుమారుడు, వీళ్ళే కదా. చిత ఉజనిం వాళ్ళు ఎవరయ్యా అంటే, వాళ్ళు పరమేశ్వరుని యొక్క వాళ్ళే జయ విజయులు. వాళ్ళు పరమేశ్వరుని యొక్క పాదములను ఆశ్రయించారు. అలా తాదృశాస్తే మహాత్మాన సనకాద్యా శివాత్మత, వీళ్ళ వల్లనే శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు 3 జన్మలు ఎత్తారండి. అంటే వీళ్ళ మహిమ ఏమిటో ఇక తెలుసుకోండి. వాళ్ళకి ఏ లోకానికి ఎక్కడికైనా అంతఃపురాల్లోకి వెళ్ళగలరు అనమాట. వాళ్ళని అడ్డగించేవాళ్ళు లేరు. పంచవర్ష ప్రాయులు వాళ్ళు, సాక్షాత్తు శివస్వరూపులే వాళ్ళు. వాళ్ళు ఎందుకు లోక సంరక్షణ కొరకు అలా తిరుగుతూ ఉంటారు లోకాలన్నీ కూడా. వాళ్ళని దర్శిస్తేనే ఆయన వాళ్ళకి కనిపిస్తే బ్రహ్మాదులు వాళ్ళకు నమస్కారం చేస్తారు. పరమేశ్వరుడు యొక్క విలాసాలు అనేక రూపాలుగా ఉంటూ ఉంటాయి. ఆయన విలాసాలలో ఈ 5 గురి యొక్క సృష్టి అదొక లీల. ఇంతలో మళ్ళీ అనవద్య అడుగుతున్నది మళ్ళీ, అంటే ఇదే విషయాన్ని ఈయన సనత్కుమారుడు వామదేవుడికి చెప్పిన విషయాలు ఇవే. మళ్ళీ అనవద్య నాథశర్మని తన భర్తను అడుగుతూ ఉంటుంది, ఏం స్వామి మహావిష్ణువు ద్వారపాలకులం అంటున్నావు, వాళ్ళేమో శివుడి యొక్క పార్శ్వంలో, వాళ్ళు అసలు శివుడు పార్శ్వంలో ఉండేవాళ్ళు మొట్టమొదటివాడు, తర్వాత మహావిష్ణువు ద్వారపాలకులైనారు, అసలు ఏమిటి ఈ విషయం అంతా నాకు సందేహంగా ఉంది చెప్పండి అన్నది. అయినా విష్ణుమూర్తి ద్వారపాలకులు శాపం వల్ల భూమిలో జన్మించారంటున్నారు. మళ్ళీ శాపం అంతా అయిపోయిన తర్వాత విష్ణువు దగ్గరికి విడిచిపెట్టి శివలోకానికి వెళ్ళాడని కూడా అంటున్నారు. ఏమిటి ఇదంతా నాకు సందేహంగా ఉంది చెప్పండి అంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు, అమ్మా పూర్వము ఆ పరమాత్మ యొక్క రహస్యం చెబుతాం. విష్ణువు తపస్సు చేశాడు, పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. స్వామిన్ తవ సమీపస్థ గణారక్షంతు మామితి, నాకు లోకరక్షణ చేయమన్నాడు విష్ణువుని. పాలన స్థితి చేసేటువంటి అధికారం ఇచ్చాడు. మీ దగ్గర ఉండేవాడు నాకు సహాయంగా కావాలి అని అడిగాడు విష్ణుమూర్తి. నేను ఒక్కడిని చేయలేను, నాకు రక్షకులుగా మీ దగ్గర ఉండేవాళ్ళు కావాలి అన్నట్టు. అంగేటప్పటికీ అప్పుడు దయాసముద్రుడైన పరమేశ్వరుడు అన్నాడు, సుభద్ర భద్రనామానవు స్వగణవు ప్రాహ చాక్వయం. తన గణాల ద్వారా దగ్గర ఉంటారు సుభద్రుడు భద్రుడు అని, శివలోకంలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరు కాశీ కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, తూర్పు వైపు నుంచి ప్రవేశం కదా, అటు ఇటు ఉంటారు ద్వారపాలకులు, వాళ్ళు సుభద్రుడు భద్రుడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు ఇద్దరు వాళ్ళన్నమాట, భద్రుడు సుభద్రుడు. అందుకే మనం తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాదాలను కూడా తాకి అక్కడ ఏదైనా పుష్పం కానీ గంగాజలం కానీ వేసి వెళ్తాం అన్నమాట. ద్వారపాలకులు వాళ్ళు సామాన్యులు కాదు, ఆయన ద్వారపాలకులు అంటే సుభద్ర భద్రుడు. మీరంతా కూడా విష్ణుమూర్తి యొక్క ద్వారభాగంలో ఉండండి, ఆయన ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకుంటూ ఉండండి. ఆయనకు శత్రువులు ఎవరైనా ఉంటే మహావిష్ణువు శత్రువులను జయించి వాళ్ళ ఆయనకు విజయం కలిగిస్తూ ఉండండి అని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఏం చేశారు, పరమేశ్వరుడికి నమస్కరించి వాళ్ళు అంటున్నారండి, మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు వస్తామండి, మీ ఆజ్ఞ మేము కాదనలేము, మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేమన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ రకంగా అంటుండేటప్పటికీ ఆ కరుణ దయాసముద్రుడు అన్నాడు, నా అంశ సనత్ కుమారుడు అన్నాడు, ఆయన మీకు శాపం ఇస్తాడులే, మళ్ళీ తర్వాత ఆ శాపంతో మళ్ళీ మీరు అక్కడ ఉండి ఒక విష్ణువు యొక్క కల్పం అయ్యేదాకా ఉండి మళ్ళీ నన్ను చేరుకుంటారులే అని చెప్పి చెప్పాడు. సరే, తత్రాంశభాగేన తిష్టంతి మమ వల్లభాహ, అక్కడ ఉన్నదే మీరు ఒక అంశతో అక్కడ ఉండండి. బ్రహ్మణాప్యర్థిత పూర్వం సృష్ట్యర్థం గణ సఖ్యతాం. సరే, ఇక్కడ కూడా ఉన్నదే, నేను బ్రహ్మ కోరితేను సృష్టి కొరకు ఇచ్చాను, మా వినాయకుణ్ణి వీరభద్రుణ్ణి వీళ్ళందరినీ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడానే బ్రహ్మ దగ్గరేమో ఈ సనక సమంద్రాదులు ఐదు రూపాల్లో ఒక అంశలో ఉంటారట, మళ్ళీ కైలాసంలో ఈయన దగ్గర మిగిలిన అంశాలతో ఉంటారట. అట్లాగే మీరు కూడా అక్కడ ఒక అంశతో ఉంటారు, మిగిలిన అంశాలతో ఇక్కడ ఉంటారు. అది ఎప్పుడంటే రెండవ మూడు జన్మలు వస్తాయి, రెండవ జన్మ తర్వాత మీరు ఇక్కడికి వస్తారు, వచ్చి మీరు ఇక్కడ ఉంటారు, ఒక అంశతో మాత్రం కల్పం అంతా అయ్యేదాకా అక్కడే ఉంటారు అని చెప్పి ఆ రకంగా ఆయన అనుగ్రహించాడు. ఇట్లా సనత్ కుమారాదులు కూడా అలాగే ఉంటున్నారు అని చెప్పి చెప్పాడు. అక్కడ ఒక అంశతో ఉంటారు లోకాల్లో తిరుగుతూ బ్రహ్మకుమారులై జన్మించి, ఇక్కడ మాత్రం మిగిలిన అంశాలతో ఉంటారు అన్నాడు. ఇట్లా అనేక మంది నా భక్తులు నా వాళ్ళందరూ ఇలాగే లోకాల్లో ఉంటూ ఉంటారు అన్నాడు. కాబట్టి మీరున్నదే మొట్టమొదట నా భక్తుల యొక్క శాప వ్యాజం వల్ల మీకు జన్మ మూడు జన్మలు మీకు కలుగుతాయి. ఇది సనత్ కుమారాదులు శాప ఇవ్వటం వల్ల మొదటి జన్మలో ఉన్నదే నన్ను మీరు భక్తితో పూజిస్తారు, మీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్పాడు ఆయన. అంటే ఎవరు పరమేశ్వరుడు భక్తులు అవుతారన్నమాట, రావణాసు వీళ్ళు మొదటి జన్మలో హిరణ్యాక్షరణ్య కశిపులు. రెండవ జన్మకు వచ్చేటప్పటికీ అప్పుడు కూడానే నన్ను సేవిస్తారు, ఈ మూడు జన్మల్లో నన్ను సేవిస్తారు, తర్వాత చివరికి నన్ను పొందుతారు అని చెప్పి చెప్పాడు. ద్వితీయ రెండవ జన్మలో నన్ను పొందుతారు అన్నాడు. మీరు ఒక్క అంశతో భూమి మీద ఉంటారు, తర్వాతనే ఉంటారు అని చెప్పి చెప్పాడు. మూడవ అవతారం వచ్చినప్పుడు అంటే రావణాసురుడు అట్లా అప్పుడైనప్పుడు అన్నమాట, అప్పుడు ఆయన దగ్గర మిగిలినటువంటి అంశతో అక్కడ ఉంటారు, ఒక అంశతో అక్కడ ఉండి మిగిలినంతా పరమేశ్వరుడి దగ్గర ఉంటారు. శాపాంతం అయిన తర్వాత మీరు మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఇంతవరకు ఉన్నదే కల్పాంతం అయ్యేంతవరకు మాత్రం అంశ మాత్రంలో అక్కడే ఉంటూ ఉంటారు విష్ణువు దగ్గర. ఆ తర్వాత కల్పం అయిన తర్వాత విష్ణుమూర్తి నా సమీపానికి వస్తాడు, మళ్ళీ ఇంకొక విష్ణు మళ్ళీ అక్కడికి ఆ పని చేయడానికి వెళ్తాడు, మళ్ళీ ఆ కల్పంలో అప్పుడు ఆయన్ని సృష్టిస్తాం ఇంకొక ఆయన. నువ్వు మాత్రం ఆ విష్ణువుతో పాటు మా దగ్గరికి వస్తావు. అంటే మనం విష్ణులోకానికి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళినా పుణ్యం చేసుకొని బ్రహ్మలోకానికి విష్ణులోకానికి వెళ్తాం అనుకోండి, మనం మంచివాళ్ళం కనుక ఈ జ్ఞానంతో కనుక బాగా ఉంటే ఆ బ్రహ్మ కల్పాంతంలో బ్రహ్మకల్పం అయిన తర్వాత బ్రహ్మ ఆయన మోక్షాన్ని పొందుతాడు, శివ సాయుధ్యాన్ని, ఆయనతో పాటు మనం అక్కడ ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలాగే విష్ణులోకంలో ఉన్నవాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతారు అక్కడికి. ఆ విష్ణువు వచ్చినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ నా దగ్గరికి పూర్తి అంశతో ఇక్కడికి వస్తారని చెప్పి చెప్పాడన్నమాట. కాబట్టి ఈ రకంగా మీకు అంతా జరుగుతుంది అని చెప్పి చెప్పాడు. ఆ విష్ణుమూర్తి దగ్గర ఉండగా ఇలా జరుగుతుంది అన్నాడు. సరే, మదాజ్ఞయే ఇవ లోకేషు విష్ణు, నా ఆజ్ఞయే ఈ విష్ణువుకి బ్రహ్మ మొదలైన రుద్రుడు మొదలైన ఈయన సదాశివుడు అండో అందరిపై వాడిన వాళ్ళందరూ కూడా నా ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు అని. వాళ్ళకి ఈ ఉద్యోగాలు, ఈ ఆధిపత్యం వచ్చినా ఐశ్వర్యం వచ్చినా కూడా ఇదంతా నాకు సంబంధించినటువంటిదే, నా ఆజ్ఞయే అన్నాడు అని మీరు తెలుసుకోండి. అనుశిష్యైవమేష ఈశస్థౌ గణౌ భద్రసుభద్రకౌ, ఈ రకంగా చెప్పి భద్రుణ్ణి సుభద్రుణ్ణి ఇద్దరినీ పంపాడండి. వాళ్ళందరూ కూడానే విష్ణుమూర్తికి రాక్షసులు యుద్ధానికి వచ్చినప్పుడు మీరు సహాయం చేసి అతన్ని మీరు జయిస్తూ ఉండండి అన్నాడు. తర్వాతనే మీ యొక్క కదా, మీకు ఎప్పుడైతే మీ మళ్ళీ సేవ అవుతుందో మీరు అప్పటిదాకా జయ విజయులనే పేరుతో ఉంటూ ఉండండి అన్నాడు. సర్వావంశేన విభో పార్శ్వే, మీరు పూర్తి అంశతో సంతోషంగా అక్కడ ఉండండి. కొన్ని రోజులైన తర్వాత సనకాదులు తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వస్తారు, విష్ణుమూర్తి వైకుంఠానికి వస్తారు. ఆ మహావిష్ణువు లోపల మాట్లాడుతూ పరమేశ్వరుడు మహిమని గురించి మహాలక్ష్మిని విష్ణుమూర్తి చెప్పుకుంటూ ఉంటారు. మీరేమో అక్కడ ద్వారపాలకులుగా ఉంటూ ఉంటారు. మీరేమి చేస్తారో, ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీకు విష్ణుమూర్తి, నా ఆజ్ఞ లేకుండా ఎవరిని కూడా లోపలికి పంపవద్దు అని చెప్పి ఆయన ఈ ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో ఈ సనకాదులు ఎవరూ వీళ్ళని అడ్డగించలేరు. వీళ్ళు ఏం చేశారు, వేత్రహస్తులై ఉన్నారు. వీళ్ళని చూచి వీళ్ళని అడ్డగించారు వాళ్ళు ద్వారపాలకులు, జయ విజయులు, మీరెవరు మా మార్గాన్ని అడ్డగిస్తున్నారు అన్నారు. మీరేదో రాక్షసులా లేకపోతే దైత్యులా నరులా అన్నాడు, మమ్మల్ని కూడా మీరు అడ్డగిస్తున్నారు, మీ బుద్ధి సరి అయింది కాదు అన్నాడు. అందులో విష్ణుమూర్తికి అందరూ సమానమే, ఆయనకి భేదాలు ఏమీ లేదు. అందులో మాలాంటి విషయంలో అసలు ఆయనకు భేదమే లేదు. మేము విష్ణువు యొక్క దగ్గరకు వెళ్ళటానికి యోగ్యులం కాదా, ఏంటి ఇంత దయహీనంగా మాట్లాడుతూ ఉంటారు మీరు అని చెప్పి, బ్రాహ్మణుల విషయంలో ఇంత మీకు నిర్లక్ష్యమా అని, మీరే విష్ణుమూర్తి దగ్గర ఉండటానికి మీకు అసలు యోగ్యత లేదు అని చెప్పి అన్నారు, శాపమిచ్చారు. దాంతో వాళ్ళు చాలా భయపడిపోయినారు. ఈ రకంగా ఇట్లా అనుకుంటూ ఉండగానే వెంటనే విష్ణుమూర్తి అంతఃపురంలో నుంచి ఎంత కష్టం జరిగిందని ఆయన బయటకు వచ్చేసేసాడు. వచ్చి వీళ్ళిద్దరిని పూజించాడు, కుశల ప్రశ్నలు అడిగాడు. లక్ష్మీ సమేతుడై ఆయన వచ్చాడు, వాళ్ళని స్తోత్రం చేసి శివయోగుల్ని స్తుతించాడు. స్వామి, మీరంతా దయాళువులు, ప్రాజ్ఞులు, శివజ్ఞానైక సముద్రులు, మీరు క్షమగలిగిన వాళ్ళు, సర్వము అందరినీ సమానంగా చూస్తారు, మీ మాటకు సత్యమై తీరుతుంది, అది అన్యథా కాదు, కాబట్టి మీ మాటను ఎవరు ఇంకొక రకంగా చేయలేరు. వీళ్ళు కూడానే మీరు శివుని యొక్క ధ్యానంలో ఈ మాయనంతా కూడా పోగొట్టుకునేటటువంటి జ్ఞానమూర్తులు అని చెప్పి పరమేశ్వరుడు వాళ్ళిద్దరినీ కూడా స్తోత్రం చేశాడు. ఇది వాళ్ళేమో చాలా విచారంగా ఉన్నారు, ఎవరు ఆ జయ విజయులు ఇద్దరు కూడా. ఆ ఉండేటప్పటికే ఆజ్ఞా బలియసి శంభో మాదృశామపి, వాళ్ళని చూచేటప్పటికి అప్పుడు మళ్ళీ వెంటనే వీళ్ళకు దయగలిగింది అనుకొని, ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ బలవత్తరమైంది, మాలాంటి వాళ్ళకు కూడా ఏం చేస్తాం, అట్లా వచ్చేసింది మాట కటువుగా వచ్చింది మాకు, మేము ఇంతటి గొప్ప మహాజ్ఞానులమయ్యండి, కోపంగా మాట్లాడకూడదు, పరుషంగా మాట్లాడకూడదు, కానీ పరమేశ్వరుడి మాయ ఆజ్ఞ అలాంటిది, మళ్ళీ వీళ్ళకు రావాలి కదా, భూమి మీద జన్మించాలి, వీళ్ళు మళ్ళీ ఆ మూడు జన్మలు అయ్యి మళ్ళీ శివలోకానికి తొందరగా చేరుకోవద్దు, అంతేగాని సనత్కుమారుడికి కోపం రావడం ఏంటి, ఆయన అంత జ్ఞానికి అదే చెబుతున్నాడు. ఇదంతా కూడా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ, దాన్ని ఎవరిని దాటలేము. లేకపోతే ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విషయంలో మేము ఈ నోరుదారి ఈ మాట మాట్లాడటం ఏంటి, ఇది శివుని యొక్క ఇచ్ఛ ఇలా ఉంది, ఇంతకు తప్పితే వేరేం లేదు, కాబట్టి వీళ్ళకే దైత్య రాక్షస మానుష మూడు జన్మలు వీళ్ళకు వస్తాయన్నారు. ద్వితీయ సంతానం హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, రాక్షసులు అనేటప్పటికీ రావణ కుంభకర్ణులు, వాళ్ళు ద్వితీయ సంతానం కాదు కాబట్టి మామూలుగా రాక్షసులే. తర్వాత జన్మ మానవ జన్మ అంటే శ్రీరామచంద్రుడు, శిశుపాలుడు, దంతభక్తుడు, అప్పుడు రామావతారంలో అప్పుడు అనమాట. ఈ రకంగా మూడు వస్తాయని చెప్పి చెప్పారు. భవిష్యతి నో వాక్యాత్ కృపయ, ఇది మా వాక్ మాట అయితే నేనే ఉందే, పుత్రుడుగా పుట్టి ఉద్ధరిస్తానులే అన్నాడు. ఎవరిని, మొదటి పుట్టినప్పుడు హిరణ్యకశిపుడికి పుత్రుడుగా పుట్టాడు ఎవరండి, ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు ఎవరంటే సనత్కుమారుడే. నేను కుమారుడుగా పుట్టి నిన్ను ఉద్ధరిస్తాను పొమ్మనం అన్నాడు. అంతే కదా, శత్రువుగా చేసి మరణింపజేసి ఆ జన్మ నుండి ఉద్ధరింపజేశాడు పుత్రవ్యాజంతో. నేను ఇదంతా శివుని ఆజ్ఞే అన్నాడు అని చెప్పి సహకార నువ్వు నాకు కాస్త సహకారం ఇవ్వాలన్నాడు విష్ణుమూర్తికి. ఈయన పుత్రుడుగా పుడతాడు, ఈయన వేధించాడు కదా, అప్పుడు కదా ఆయన వచ్చి తప్పింది, అప్పుడు నువ్వు నాకు సహకారం ఇవ్వాలి అన్నాడు. సరే, ఇంతలో ఉంటుంటే లక్ష్మీదేవి అన్నది ఆ పరమేశ్వరుడి ఆజ్ఞను ఎవరూ కాదని లేరయ్యా, నేను ఉన్నదే ఒక జన్మలో ఉన్నదే భార్యగా వచ్చి చిన్నగా వీళ్ళని ఉద్ధరిస్తాలే అంది. ఆమె సీతాదేవిగా వచ్చి శ్రీరామచంద్రుడికి ఆ రకంగా ఉద్ధరించిందనమాట, వాళ్ళిద్దరూ మరణించేటట్లుగా చేసి. ఏది ఆ రాముడు కూడా శివుడు ఆవేశించినటువంటి విష్ణువు చేత చంపిందనమాట వాళ్ళని కూడా. తర్వాత మహావిష్ణువు అన్నాడు, మూడవ జన్మలో నేనే ఉద్ధరిస్తాను అన్నాడు. శ్రీరాముడుగా ఉద్ధరిస్తాడు కదా అప్పుడు అన్నమాట. సరే, ఈ రకంగా అప్పుడు నీకు సనత్సుజాతుడుగా దర్శనం కూడా ఇస్తాడు అని కూడా చెప్పాడు. మూడవ జన్మలో అంటే, మూడవ జన్మ అంటే శిశుపాల దంతవక్తులలో ధృతరాష్ట్రుడికి సనత్సుజాతీయమని ఉపదేశించడానికి వచ్చినప్పుడు కృష్ణుడికి దర్శనం అవుతుంది, సనత్సుజాతీయ దర్శనం అప్పుడు నేను. తర్వాత ఈ రకంగానే మొట్టమొదటి అని చెప్పి ఇట్లా చెప్పారు. మొట్టమొదటి జన్మలో హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షులుగా అవతరించారు. అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళి పరమేశ్వరుడికి ఈ విషయం చెప్పాడు. ప్రహ్లాదుడేమో సనత్కుమారుడుగా అవతరించాడు. నేను వీడిని జయించలేను, నువ్వు నేను నీ భక్తుణ్ణి, నువ్వు సర్వాంశతో నాలో ప్రవేశించు అని పరమేశ్వరుని వేడుకున్నాడు శివుణ్ణి వెళ్ళి హిరణ్యకశ్యపుడు, ఏదోవరు విష్ణువు అనే వీళ్ళని ఆ రకంగా నువ్వు ఉద్ధరించాలి, నేను వీళ్ళని చంపలేదన్నాడు. అనేటప్పటికి ఏం చేశాడు అంటే, సింహము నరుడు ఈ రూపంలోనే తన పూర్తి అంశతో శంకరుడు అవతరించాడు. అంటే నరసింహుడు శంకరుని యొక్క అవతారం. వ్యాజి కృత్య మహావిష్ణు అంటే మహావిష్ణువు నరసింహుడుగా అయినాడు అనే నెపంతో వచ్చింది శంకరుడే నరసింహ రూపంలో. తథైవ క్రోడ రూపేణ వ్యాజీకృత్య అట్లా హిరణ్యకశిపుణ్ణి చంపాడు. వరాహావతారం ఎత్తి అంటే హరిలో ప్రవేశించాట, వరాహావతారంలో కూడా అట్లా వాణ్ణి చంపేసేసాడు. అక్షాక్ష తర్వాత ఏవం సనకపుత్రత్వాత్ పుత్రహింసన, సనకుడు పుత్రుడుగా అయినాడు కదా, ఈ పుత్రహింస చేశాడు కాబట్టి అట్లా చంపాడు. ఈ రకంగా ప్రథమ జన్మలో ఇద్దరు కూడా ఉత్తీర్ణులైనారు. ఇక రెండవ జన్మ వచ్చేటప్పటికీ లక్ష్మీ సహాయంతో విష్ణువుని శివుడు ఆరాధించి అగస్త్యుని యొక్క ఉపదేశం వల్ల అక్కడికి వచ్చి అగస్త్య మహర్షి చివరిలోనే ఆదిత్య హృదయం ఉపదేశిస్తాడు, సంపేసేవని చెప్పి చెబుతాడు. అగస్త్యుని యొక్క ఉపదేశం ద్వారా నేను రుద్రుడు ఇతంలో ఆవేశించాట, రాముడిలో కూడా అన్నమాట విష్ణువులో ఆవేశించి ఆ పులస్త్యుని యొక్క సంతానమైనటువంటి వాళ్ళిద్దరినీ చంపేసేసాం. సముద్ర తదా తౌహి ప్రాప్తౌ, వాళ్ళందరూ తర్వాత శివలోకానికి వెళ్ళిపోయినారు రావణుడు కుంభకర్ణుడు. అయ్యా అప్పుడే గణాలు అయిపోయినారు కండి, రావణ సంహారం అయిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి గణాలు అయిపోయినారు. ఈ సుభద్రభద్రులు మళ్ళీ అయిపోయినారు. ఈ మళ్ళీ ఈ సుభద్రుడెవడు రావణుడు, భద్రుడెవరు కుంభకర్ణుడు, వాళ్ళు రావణాక్ష. వీడు ఈ రావణుడు అనేటువంటి వాడు నాడే అనేటువంటి గణం అన్నమాట. ఆయన కూడా గణమైపోయినాడు. ఈ సుభద్రభద్రులు ఇద్దరు కూడా అక్కడ గణమైపోయినారు, పరమేశ్వరుడి దగ్గర గణాలలో చేరారు. ఒక అంశతోటే విష్ణువు దగ్గర ఉంటూ ఉంటారు, తర్వాతనేమో మిగిలిన అంశాలతో పరమేశ్వరుడి దగ్గర ఉంటూ ఉంటారు. వీళ్ళు మూడవ జన్మ వచ్చింది, అక్కడ కూడా మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నారే ద్వారపాలకులుగా ఒక అంశతో ఉంటూ ఉంటారు ఈ సుభద్రను భద్రుడు. మళ్ళీ అక్కడ శివగణమే, సనకాద్యాహ శివగణాస్త్వేవం శంభుపరాయణ, సనకుడు మొదలైన వాళ్ళంతా కూడా శివభక్తులు. శివుడి కంటే గొప్ప వాళ్ళకి ఇంకా ఏమీ లేదు. ఒకనాడు శివుడు పార్వతీదేవితో అంటాడు ఒక రహస్యమైన విషయం చెప్పాడు. కుమారస్వామి విన్నాడు, ఇదం రహస్యం పరమం, ఇట్లా జరిగిపోతూ ఉన్నదండి. ఈ రకంగా ముగ్గురు కూడా ఉద్ధరింపబడ్డారు, మూడు అవతారాలలో కూడా ఉద్ధరింపబడ్డాడు శివాంప్ర. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కావునదే. ఒకరోజు శివాం ప్రాహ శివో కుక్ష్యం ప్రోక్తం మాం కుక్కుటధ్వజ. ఒకనాడు శివుడు పార్వతీదేవితో అంటున్నాడు, ఇది చాలా రహస్యమైంది, నువ్వు యోగ్యురాలు కాబట్టి చెబుతున్నాను, ఆ భక్తులు కాని వాళ్ళకు మాత్రం ఈ విషయం చెప్పొద్దు అన్నాడు. ఇది కనుక వింటే సంసారం నుండి తరింపబడతారు అన్నాడు. ఇది నేను చెప్పే విషయము శివజ్ఞాన సారము, శివభక్తిని కలిగించేది, శివాత్మలకు మాత్రమే ఈ మహిమ చాలా విచిత్రమైనటువంటిది. శివయోగ బలం వల్ల వాళ్ళంతా కూడా చాలా అనేక రూపాలను పొందుతూ ఉంటారు నా భక్తులందరూ కూడా. మరి పశ్చతో రావణత్వంచ ప్రాప్తి శంభో ప్రియోగణ. ఇక్కడ చూస్తూ ఉండగానే రావణాసురుడు శివుని యొక్క గణమైపోయినాడు, వెంటనే మరణించి మనం అందరం చూస్తూ వాళ్ళ యొక్క లీలలు అలా ఉంటాయి, వాళ్ళకు సర్వసమర్థులు, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గర ఉండేవాళ్ళు అన్నాడు. వాళ్ళు అనేక రూపములు ధరించగలరు, ఇక్కడ కైలాసంలోనూ ఉన్నారు, తర్వాత మళ్ళీ వెళ్ళి ద్వారపాలకులుగా విష్ణువు దగ్గర ఉన్నారు, అక్కడ ఒక అంశతో ఉండి మిగిలిన అంశాలతో ఇక్కడ ఉన్నారు, నా భక్తులు ఏవైనా అట్లా చేయగలరు అని చెప్పి చెబుతున్నాడు. వాళ్ళ గతులు చిత్రచిత్రంగా ఉంటూ ఉంటాయి అన్నాడు. సనకాదులు కూడా శివాంశ సంభూతులే, బ్రహ్మకుమారులు. మరి ప్రహ్లాదుడుగా అక్కడైనాడు అంటే ఇక్కడ లేడా, మళ్ళీ ఆయన పరమేశ్వరుడి దగ్గర మళ్ళీ ఇక్కడ 15 అంశాలతో ఉన్నాడు, అక్కడ 1 అంశతో ఉన్నాడు. నా భక్తులు ఎన్ని విచిత్రాలైనా చేయగలరు అన్నాడు. ఇది సాధ్యమా అంటే ఎన్ని చోట్లైనా ఉంటారు అని చెప్పి చెబుతున్నాడు అన్నమాట. అదే అందువల్ల ఉన్నదే ఈ రకంగా నీకు సనత్కుమారుడు యొక్క ఉత్పత్తి కథనంతా చెప్పాను అని చెప్పి చెప్పాడు. హరహర మహాదేవ శంభు. అదే చతుర్వింశోధ్యాయ. ఆ తర్వాత వామదేవుడు ఎలా ఆవిర్భవించాడో చెబుతున్నాడండి. వామదేవుడు కైలాస పర్వతం మీద పార్వతీదేవితో కూడి శుద్ధాంత అంతఃపురంలో ఉన్నాడండి. పార్వతీ ఎవరు? పరమేశ్వరుడు అండి. వాళ్ళు చాలా రోజులు అక్కడ ఋతువులు అక్కడ విహరిస్తూ ఉన్నారు బ్రహ్మానంద సాగరంలో, చాలా కాలం అట్లా విహరించారు. ఒకరోజు ఏకాంతంగా కూర్చున్నారు, అంటే అంతకుముందు అందరితో కలిసి విహరించారు. ఆ ఏకాంతంలో కూర్చున్నప్పుడు దేవి అడిగింది, స్వామి నాకు మీ యొక్క స్వరూపమే మనస్సుకు వాక్కులకు కూడా గోచరంగా ఉంది, ఉపనిషత్తులు కూడా మేము యథార్థంగా చెప్పలేక నా ఇతి నా ఇతి అని నేతి నేతి అది కాదు అనుకుంటూ వివరించిన మీ శరీర అర్ధభాగిని నేను, అయినప్పటికీ నీ అయి ఉండి కూడా నీ యొక్క పూర్తి స్వరూప జ్ఞానాన్ని నేను పొందలేదు, నేనే మీ యొక్క శక్తితో నా ఈ రూపాన్ని కలిగించుకున్నాను మీ సహాయంతో, నేను మీ సాన్నిధ్యం కనుక లేకపోయినట్లయితే నేను ఈ జగత్తును సృష్టించలేను, జగత్తును సృష్టించేదంతా అమ్మవారి మయమే, జగత్తంతా కూడా అమ్మవారే, మీ సహాయం లేకపోతే నేను ఈ జగత్ సృష్టి చేయలేను, మీ యొక్క సత్తా వల్లనే నేను చైతన్య రూపంలో సర్వ చైతన్య రూపం దేవి భాగవతంలో మొట్టమొదటి శ్లోకం, నేను అందరిలో చైతన్య రూపంగా ఉండి ప్రాణులలో వీళ్ళందరినీ బ్రతికిస్తూ ఉన్నాను, నువ్వు మీ యొక్క సత్తాస్వరూపమైన బోధ ఉన్నదే, మీ సత్తాతోటే నేను ఉంటున్నాను కానీ అందరిలో చైతన్య రూపంగా, మీ సత్తా స్వరూపమైన బోధ మీ పూర్తి శివజ్ఞానం ఉన్నదే నాకు బోధించండి అని అడిగింది. ఇది శంభు ఈ రకంగా పరాశక్తి అడిగేటప్పటికీ అంటున్నాడండి, దేవి నేను చెప్తానులే, ఈ నువ్వు అడిగిన బోధ చాలా దుర్లభమైంది, ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం బోధించవని, బ్రహ్మజ్ఞానం బోధించకపోతే ఉందే శివుడు వేరు తను వేరు అనే భావన ఉంటుంది, అర్ధ దేహంలో ఉన్నంతవరకు ఆయన నేను ఒకటే శివోహం ఉన్నది ఒక్కటే అనే భావన రాదు, అందరిలో పరమ ఆత్మ రూపంలో ఉన్నది నేను అనేటువంటి ఆ సర్వాత్మ భావన రావాలంటే బ్రహ్మజ్ఞానం అది, ఆ పరో ప్రత్యక్షంగా బ్రహ్మజ్ఞానం వస్తేనే ఆ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఇంతవరకు పార్వతీదేవికి ఆ బ్రహ్మజ్ఞానం రాలేదుట, ఆ బ్రహ్మజ్ఞానం ఉపదేశించవందండి. సరే ఒక్కటి నేను చెప్పడానికి నాకేమి ఇబ్బంది లేదు కానీ ఒక్కటమ్మా, ఎవరు కూడా ఈ సందర్భంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు. వింటే వాళ్ళు కూడా ఇంకేం లేదు, అయిపోయింది ముక్తి, ఇంకా జన్మ అంతటితో అయిపోయింది, ముక్తిని పొందుతారు. ఇక్కడ పశువులు కానీ పక్షులు కానీ తుమ్మెదలు కానీ ఈగలు కానీ దోమలు కానీ ఏవీ ఉండటానికి, విన్నారు అంటే వాళ్ళకు జ్ఞానం కలుగుతుంది వెంటనే, ఇంకా స్వాత్మభావంతో వెళ్ళిపోతారు ఇక అత్రేతి ధ్రువం, వెంటనే అప్పటికప్పుడు వాళ్ళు స్వాత్మారాములు అయిపోతారు, ఇంకా నేనే అయిపోతాను వాళ్ళు స్వామి, ఇంకా వాళ్ళకి ఇంకా జీవి ప్రాణము అవి ఏముండదు, అంతా లీనం అయిపోతారంతే. కాబట్టి నీకు జ్ఞానం వెంట అవుతుంది, వాళ్ళు ఇంకా జ్ఞానం వల్లనే ఇంక వాళ్ళకి నీ మాయ ఉండదు. నీ మాయ ఎప్పుడైతే నీ మాయ వల్ల భ్రమ అనేది వచ్చింది, దేహాత్మభ్రాంతి అమ్మవారి మాయ ఆవరించి ఆవరణ వల్ల ఈ దేహాత్మభ్రాంతి వచ్చింది. ఈ దేహమే ఆత్మ అనుకుంటున్నాను, దేహం కాదు కదా, దేహం నశించేది కదా, లోపల చైతన్య రూపంలో ఉన్నది వేరు కదా ఆత్మ, అది కదా సర్వాత్మ అంటాం దాన్ని. అందరిలోనూ ఉంటాడు ఆయన పరమాత్మ పరబ్రహ్మ, సర్వాత్మభావం ఉంటేది అందరిలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. కాబట్టి మొత్తం ఈ జగత్తంతా కూడా పరమాత్మమయమే, నేను పరమాత్మే, అందరిలో నేను ఒకటి, ఇది సర్వాత్మభావం అంటే. అందువల్ల అప్పుడు నా మాయే నశిస్తుంది, దేహాత్మభ్రాంతి అనేటువంటి మాయే. ఇంకా ఎవ్వడు కూడానే ఇక నన్ను నీ యొక్క నా శక్తివైన నిన్ను గురించి ఇంకా ఎవడు భావన చేస్తాడు కనుక అసలు నువ్వు శక్తివి అని ఎవడు తెలుసుకుంటాడు? సర్వాత్మభావం వస్తే ఆమె నేను అంతా ఒకటే భావంలో ఉంటాడు కదా, అందరూ అంత శివమయం అనేటువంటి భావనతో. అందువల్ల ఉన్నదే తస్మాత్ తత్కార్య సిద్ధ్యర్థం. ఇక్కడ ఏకాంతం చేయాలి, ఎవ్వడూ ఉండకూడదు, నువ్వు నేను తప్ప ఉండకూడదు, ఎవరు ఇది వింటాన్ని వీల్లేదు అని చెప్పి చెప్పాను. సరే ఆ మాట విని ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదని ఆజ్ఞ ఇచ్చేసింది. క్రూమి కీటకాదులు ఎవరు కూడా అందరినీ కూడా అక్కడి నుంచి ఆజ్ఞాపించి పంపించేసింది. మళ్ళీ స్వామిని ప్రార్థించింది, ఆయన నా ఎందుకు స్వామి దయ ఉంచి ఆ స్వస్వరూప జ్ఞానం ఉంటుంది, నా స్వరూపం నేను తెలుసుకోవటం, అందరిలో ఉన్నటువంటి ఆత్మయే నేను, అందరిలో సర్వాత్మభావం అన్నమాట, అది తెలుసుకోవాలన్నమాట, అది చెప్పవని అడిగిందండి. అడిగేటప్పటికే ఎవరూ లేరు కదా తన యొక్క ఉద్యానవనంలో, అంతఃపుర ఉద్యానంలో. ఇంకా జ్ఞానం ఉపదేశించడం ప్రారంభించాడు దయాసముద్రుడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆయన మారేడు చెట్టు క్రింద కూర్చున్నాడు అండి. ఎట్లా, ఏ రూపంలో కూర్చున్నాడు? దక్షిణామూర్తి రూపంలో కూర్చున్నాడు, చినుముద్ర ధరించి కూర్చున్నాడు. చూశారుగా దక్షిణామూర్తిని, దక్షిణామూర్తి రూపంలో కూర్చున్నాడు, చినుముద్ర ధరించి కూర్చున్నాడు అండి. కూర్చొని ఆత్మజ్ఞానం మహాదేవికి బోధించడం ప్రారంభించాడండి. ఆ మారేడు చెట్టు యొక్క తొర్ర ఒకటి ఉన్నది, ఆ తొర్రలో లోపలనే పాపం రోగంతో ఉన్న ఒక పావురం ఉందండి. అదేమో ఆ అందరినీ వెళ్ళమన్నాడు, ఆజ్ఞాపించాడు, అందరూ వెళ్ళారు కానీ ఈ పావురం వెళ్ళలేకపోయింది ఆ గుహలో. ఆ చెట్టు తొర్రలో ఎక్కడో కూర్చుంది పాపం, వెళ్ళలేక రోగగ్రస్తురాలయ్యాను. ఆ ఎంతో లోపల ఉన్నప్పటికీ ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి వినదండి ఆ చిలుక. వినేటప్పటికీ ఏమైంది, ఇంకా ఏముంది, ఈ భావ సద్భావ రూపాలు, ఈ బ్రహ్మాత్మ నిర్ణయం, బ్రహ్మ ఎవరు, ఆత్మ ఎవరు, సర్వాత్మ ఏమిటి, ఇదంతా తెలిసిపోయింది ఆయన. తత్వమసి, తత్ అంటే ఆ పరమాత్మయే, త్వం నీవు, అయి ఉన్నావు అని మహావాక్యాలు ఉన్నాయే, ఆ జ్ఞానమంతా ఆయన ఉపదేశించాడు. అదంతా ఆమెగా ఆ జ్ఞానమంతా వచ్చేసింది, ఆ సారం అంతా. ఇదంతా అఖండమైన చేతనము, ఇది అంతటా వ్యాపించినటువంటి నేతి నేతి అని ఉపనిషత్తులు చెప్పారు, చెప్పినవి. ఆయన నిరంజనుడు, తనలో తను తెలుసుకునవలసిందే. స్వానుభవపరొక్క జ్ఞానం వల్లనే ఇది తెలుస్తుంది. ఆయన జ్ఞానఘనుడు, అనాది ఆది లేనటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు, అఖండమైనటువంటి ఒక్క అఖండ సచ్చిదానంద నిర్భరుడు ఆయన. ఆయనే శివుడు, శాంతుడు, ఆయన తురియాతీతుడు, నాలుగవ దానికి కూడా పైవాడు, అన్నిటికి కూడా అన్ని జగత్తులకు కారణం ఆయన. మాయ ఇదంతా కూడా, ఈ జగత్తంతా కూడా మిథ్య, ఇదంతా మాయ అని చెప్పి ఈ రకమైనటువంటి బ్రహ్మజ్ఞానం అంతా కూడానే స్వతః భాంతం స్వతః సత్యం. అసలు పరమేశ్వరుడు భగవంతుడుందే తన స్వయం ప్రకాశం, తనే ప్రకాశిస్తాడు, తను స్వయంగా సత్యస్వరూపుడు, ఆయన స్వయంగా సిద్ధస్వరూపుడు. శృతి మొదలైనటువంటి చెప్పినటువంటి ఆ అనుమాన ప్రమాణం చేత మాత్రమే మనం తెలుసుకోగలం. ఆయన తనకంటే వేరు కాదు, తన ఎందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు, భావాభావ వివర్జితుడు. ఈ రకంగానే ఆత్మ విజ్ఞానం పరమేశ్వరుడు దేవికి వివరించాడు. వెంటనే పరాశక్తి ఉందే, తన యొక్క ఆత్మకు కంటే భిన్నం కాకుండా ఆత్మస్వరూపురాలు అయిపోయింది ఆమె. అంతా ఈ అంతా ఒకటే ఉన్నది ఒక్కటే అనేటువంటి ఆ జ్ఞానాన్ని పొంది తనను తను మరిచి ఆమె కూడా దాదా పడిపోయిందనమాట, ఆత్మజ్ఞానంలో అయిపోయింది. స్వానన్యం స్వప్రతిష్ట తక్షణంచ వరాశక్తి స్వాత్మని స్వాత్మన స్వాత్మానన్య, తనలో ఉండే ఆత్మ కంటే భిన్నురాలై అభిన్నురాలైపోయింది, ఐక్యం అయిపోయింది అంతా ఒకటి అనేటువంటి. ఎవరు ఇక్కడ ఉపదేశించింది ఎవరండి? అమ్మవారికి మహాగురు ఎవరు? దక్షిణామూర్తి స్వరూపంలో దేవదేవుడు ఉపదేశించాడు. ఈ రకంగా గురుపదేశం వల్ల స్వానన్య భావ, ఇక్కడ నాకంటే ఏమీ లేదు, దేహభావన పోయింది ఇంకా ఆమెకి. ఇంకా నాకంటే స్వ అనన్యభావ జ్ఞానం, ఇంకా నాకంటే ఏమి లేదనే భావం కలిగింది. శివం వా అన్యం, శివుడు తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పి ఇంక దేన్ని ఆమె గుర్తించాలి, అంతా శివమయం అనుకుంది. ఈ దేహం అంతా కూడానే ఏదో భావనావర్జితం అని చెప్పి అనుకుంది, అంతా జడము అనుకుంది. ఆమెలో ఉన్న వాసనలన్నీ పోయినాయి, ఆ వాసన వల్లనే ఈ శరీరాలు వచ్చేవి. అందువల్ల దేవి పూర్ణత్వం అయిపోయింది, పూర్ణ స్వభావాన్ని పొంది పరమాత్మ పూర్ణమదం పూర్ణమిదం అంటూ ఉంటామే, అంతా కూడా ఈ జగత్తంతా కూడా పూర్ణస్వరూపమైనటువంటి ఆ పూర్ణస్వరూపత్వాన్ని పొంది అందరిలో ఉండే ఆ పరమాత్మ ఆత్మభావాన్ని పొందిందనమాట. ఇంకా ఈ భేదాలు ఇవన్నీ ఏం లేవు. పావురం కూడా కోటరంలో ఉండి ఈ ఆత్మజ్ఞానాన్ని విన్నదండి, సద్గురువు గారు ఉపదేశం చేశాడు, అందులో చేసి ఆ దానికి దేహాత్మ భావన పోయింది. అది కూడా అఖండ ఏకాత్మ భావాన్ని పొంది, అఖండమైనటువంటి ఏకాత్మ ఉంది అందరిలో సర్వవ్యాపకంగా, అదే నేను అనేటువంటి ఆ భావనలోనికి అది కూడా వెళ్ళిపోయింది. ఈ దేహాత్మభావ దేహము ఆత్మ అనే భావం పోయింది, అఖండ సచ్చిదానంద రూపమే నేను అనుకున్నది. ఈ దేహము ఇక్కడ ఇంద్రియాలు ఇదంతా మరిచిపోయింది, తన మరిచిపోయి అట్లా ఏమైంది అంటే ఆమె ఆ చెట్టు త్వరలో ఉన్నది కాస్త కింద పడిపోయిందండి. పపాత దేహం కాస్త కింద పడింది, జడాత్మకమైనటువంటి శరీరం కదా ఆ శరీరం ఇదైపోయింది. ఆ పక్షిని చూసి మహాదేవుడు ఏమిటిది అని ఆశ్చర్యపోయినాడు, వెంటనే జ్ఞానదృష్టితో చూచాడు. ఆయనకు అందరికీ అంతా అర్థమైపోయింది వీడు. అప్పుడు ఆమె కూడా ఇది గ్రహించే పరిస్థితిలో లేదు, స్వాత్మభావాన్ని పొంది ఉంది. ఆత్మారాముడే ఎవరు, అమ్మవారు కూడా చేతితో స్పృశిస్తే ఆ అమ్మయ్య మామూలుగా వచ్చింది అని ఆత్మజ్ఞానంలో లీనమైపోయిందనమాట. ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంలాగా అయిపోయిందనమాట, సర్వవ్యాపకమైన సర్వాత్మభావాన్ని ఆయన స్పృశించాడు. ఆమెని స్పృశించేటప్పటికి మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందండి. లోకలీలా వినోదం కొరకు మళ్ళీ తన శక్తితో కూడినటువంటి వాడైనాడు. ఆమె లేకపోతే ఈ లోకలీల చేయలేడు కదా. ఆమెను తాకేటప్పటికి మళ్ళీ ఆ దేవి లేచి లేవంగానే ఈ పక్షి యొక్క శరీరాన్ని ఏమిటి ఇది అని అడిగింది. ఏమిటి స్వామి, మీ వైభవం ఏమిటి చిత్రంగా ఉంది అని. ఏమిటి చెప్ప ఇదంతా అని. ఆయన త్వమేవ ఏతద్ది, నేను చెప్పడం ఎందుకు, నువ్వు సర్వాత్మభావాన్ని పొందావు కదా, నీవే తెలుసుకో అన్నాడు. ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు, నువ్వు సర్వాత్మభావాన్ని పొందిన తర్వాత నీకు తెలియదే ఉంటుంది. అలాంటి స్థితికి పొందిన వాళ్ళకి తెలియదే ఉండదు, భూత భవిష్యత్ వర్తమానాలు సర్వము తెలుస్తాయి అన్నమాట. తెలుసుకో అన్నాడు. ద్వియ జ్ఞానాప్తి కారణం నీకు బ్రహ్మజ్ఞానం పొందింది కదా అన్నాడు. వెంటనే ఆమె తెలుసుకుందండి, ఈ పక్షిని బ్రతికించండి అని ప్రార్థించిందండి. మదాజ్ఞా లంఘకస్తైవా, వీడు నా ఆజ్ఞను లంఘించాడు, చెట్టు త్వరలో ఉన్నాడు కాబట్టి వీడికి ఉన్నదే ఇప్పుడే మోక్షం వద్దు, అయిపోయింది కదా వీడికి మోక్షం, ఇంకా జన్మ ఉండదు, కానీ వీడికి ఒక జన్మ ఇవ్వాలి, నా ఆజ్ఞను ధిక్కరించి చెట్టు త్వరలో ఉన్నాడు అని చెప్పి అన్నది. ఏం వదంత్యాం దేవేశ్యాం ద్విజయ శక్తి మదా శివ. సరే అని అప్పుడు ఏం చేశాడు పరమేశ్వరుడు అంటే ఆ పక్షికి పావురానికి శక్తిని ఇచ్చాడు. అది వెంటనే ఆ పక్షి మళ్ళీ లేచింది. ఈ గురుదంపతులు పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసింది. దేవి శాపం ఇచ్చింది కదా తెలుసుకున్నది, ఎందువల్ల బ్రహ్మజ్ఞానం పొందిందిగా పక్షి, అది తెలుసుకున్నది. ఈ శాపం ఇచ్చింది ఇదన్ని విషయాలు అది పక్షి తెలుసుకుంది అన్నమాట. దంపతులు గురువుగారినిగా భావించింది, వాళ్ళిద్దరిని నమస్కారం చేసింది పార్వతీ పరమేశ్వరులకు. దేవి నవ్వుతూ, స్వామి ఎన్ని కోట్ల జన్మలైనా నాకు పర్వాలేదు సద్గురు, నాకేమీ హాని లేరు, మీ ఇద్దరు గురుశ్రేష్ఠులు, నేను స్వాత్మభూత అఖిలాత్మస్వరూపుణ్ణి అయిపోయినాను, నాకు పచ్చి అయిన బరల, బ్రాహ్మడైన బరల, క్షత్రియుడైన బరల, ఇంకా నువ్వు ఏమన్నా సృష్టిలో ఏమన్నా చేసుకో, త్రిమూర్తులు కావచ్చు ఏదైనా కావచ్చు, నాకు మాత్రం ఆ భేదం ఏమీ లేదు, నాకు ఆ దేహాత్మభావం అసలు దేహము అనే భావనే నాకు లేదు, అంతా పరమాత్మ స్వరూపంగానే నేను ఉన్నాను, నాకు ఆ జ్ఞానంలో నేను ఉన్నాను, నాకు ఏదైనా ఏ శాపాలిచ్చుకున్నా ఎవరైనా నాకేమీ ఇది లేదండి, నేను నాను స్వయంగా నా స్వయం ప్రకాశంతో నాలో నేను రమిస్తూ ఉంటాను, మీ స్వాత్మానంద స్వరూపులైన గురువు మీ గురువుల యొక్క బలం వల్ల అని చెప్పి ఈ రకంగా పలికేటప్పటికీ పరమేశ్వరుడు పార్వతి చాలా చిత్రంగా ఉంది అనుకోని వాళ్ళు ఆశ్చర్యపోయి దీనికి బాగా పండింది. అభవత్తు అయం పరిపక్వ లోకలీలాం కరోత్వితి, అయినా మనమే లోకలీలను మనం చెయ్యాలి, ఇప్పుడే మోక్షం ఇవ్వకూడదు దీనికి. అందువల్ల ఓ దియ ఓ పక్షి అని, దియ అంటే పక్షి అని కూడా ఉంది, నువ్వు బ్రహ్మనిష్ఠుడమైన బ్రాహ్మడుగాగా నా లీలను నువ్వు చెయ్యి, తర్వాత నాన్నే పొందుతావు నువ్వు అని ఆ మాట అనేటప్పటికీ, అందుకాక నేనే ఎందుకు నీకు ఈ రకంగా చేశానంటే నువ్వు అమ్మవారు ఏమన్నదే వీడికి ఒక జన్మ ఇవ్వవనది, ఆమె మాటను నేను మరి ఉల్లంఘించడానికి వీల్ల. ఆమె మాటను పరిపాలించడం కొరకు నువ్వు బ్రాహ్మణుడుగా జన్మిస్తావు. అయితే నీ పేరేమిటి? వామ అంటే స్త్రీ, దేవ అంటే దేవుడు. పార్వతి, వామ అంటే ఇక్కడ పార్వతి, పార్వతీదేవితో కూడినటువంటి దేవుడు ఆమెకు, అతనికి పక్షి రూపంలో ఉన్న పావురమునకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించాడు. కాబట్టి నేను వామయ అంటే పార్వతితో, దేవ అంటే దేవుడు ఆ పరమేశ్వరుడు. నీ పేరు వామదేవుడు అవ్వాక అన్నాడు. వామదేవు అని మునికి అంతుకని వచ్చిందనమాట. నతే గర్భభయం, నీకు అసలు గర్భభయం ఉండదు, నీకు నా మాయా ఈ మాయా ఇది లేదు, అమ్మవారి మాయ ఆమె మీద ప్రవర్తించదు. నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని గర్భాలు ఎన్ని జన్మలు ఎత్తినా గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మజ్ఞానిగా ఉంటాడు నా నన్ను పొందేంత వరకు కూడా. ఒకవేళ నన్ను పొందినప్పటికీ ఇప్పుడు నువ్వు పక్షివి కాబట్టి ఈ జన్మలో నన్ను పొందినప్పటికీ నీకు సిద్ధి అనేది కలగదు, మళ్ళీ తిరిగి జన్మ లేకుండా వచ్చే సిద్ధి లేదు. నీది పక్షి జన్మ, పక్షి నీకు బ్రహ్మజ్ఞానం రావాలి అంటే బ్రాహ్మణ జన్మకే, బ్రాహ్మణుడికే బ్రహ్మజ్ఞానాన్ని పొందే అర్హత ఉంది. ఆ కారణంగా ఉందే నువ్వు బ్రాహ్మణ జన్మ ఎత్తాలి, అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం అప్పుడు సిద్ధిస్తుంది, ఈ జన్మలో నీకు సిద్ధించదు. ఒకవేళ నువ్వు బ్రహ్మజ్ఞానం అంతా కూడా గురువుల దగ్గర చేరి కానీ విని నేర్చుకున్న దొంగచాటుగా ఈ జన్మలో నీకు సిద్ధించదు బ్రహ్మజ్ఞానం, బ్రాహ్మణ జన్మలోనే నీకు సిద్ధిస్తుంది అని చెప్పి, నీకు ఒక్క బ్రాహ్మణ జన్మ ఇస్తున్నాను ఆ తర్వాత నన్ను పొందుతావు అని చెప్పి ఆ రకంగా అతనికి ఆ పక్షికి అనుమతించారు. ఆ పక్షి వామయ అంటే పార్వతీదేవితో కూడిన దేవ, దేవుడు బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు కాబట్టి అతడే మనకు ఇక్కడ వామదేవుడుగా ప్రఖ్యాతి అయినాడు అని చెప్పి ఆ కథ చెప్పి ఇంకొక కథ చెప్పి 10 నిమిషాల్లో మానేసేద్దాం. ఇప్పుడు సనత్కుమారుడు ఉత్పత్తి చెప్పాం, వామదేవుడు ఉత్పత్తి చెప్పాం, ఇప్పుడు చంద్రవాన్ అనే రాజు ఎవరు అని అడిగారు. చంద్రవాన్ అనే రాజు కూడా గొప్ప జ్ఞాని కదా, గొప్ప జ్ఞాని అయినప్పటికీ అంటే అసలు జ్ఞానదృష్టితో ఏం చేశాడు, జ్ఞానదృష్టితో ఈ జగత్తంతా మిచ్చే కాబట్టి ఈ లింగములు విశ్వనాథాది లింగములన్నీ రాళ్ళు కాబట్టి, ఈ కాశీ అంటే భూమి కాబట్టి, ఇవన్నీ జలము ఇవన్నీ జడమైనవి కాబట్టి, గంగా ఇవన్నీ వీటి వల్ల మోక్షం రావడం ఏంటో జ్ఞానులు ఎందుకు, జ్ఞానులయ్యండి కూడా మీరు ఇలా మాట్లాడతారని చెప్పి వామదేవుడితో సనత్కుమారుడితో అన్నాడు కదా, శివాపరాధం చేశాడు కదా, అంత జ్ఞాని అయినాడు. అంటే ఒక్క అపరాధం చేశాడు అనుకోండి, ఆ అపరాధం తర్వాత కాశీ కేదారు వచ్చేసి వీడి దగ్గర విని అపరాధము నుండి బయటపడ్డాడు. అసలు అంత అతనికి అంత జ్ఞానం రావడానికి కారణం ఏంటి అసలు ఏం చెప్పి అడిగితే, హిమాలయ ప్రాంతంలో నేపాల్ ఉన్నది కదండి, ఇప్పుడు అక్కడ బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు, అక్కడ పశుపతి అనేటువంటి ఆయన్ని కశ్చిత్ ఒక శివజ్ఞాని అండి, పేరు చెప్పలేదు, ఒక బ్రాహ్మణుడు శివజ్ఞాని, పశుపతినాథుడిని షట్కాలములందు సేవిస్తూ ఉన్నాడు, తెల్లవారుజామున ఉదయము మళ్ళీ మధ్యాహ్నము సాయంకాలము రాత్రికి ప్రదోష వేళ మళ్ళీ అర్ధరాత్రి అట్లా షట్కాలములైంది. బాగా రుద్రాక్షలు ధరిస్తూ ఉంటాడు, ఎప్పుడు పంచాక్షరి జపం చేస్తూ ఉంటాడు, శరీరం అంతా భస్మం పోసుకుంటూ ఉంటాడు, శివా త్రికాలములందు శివలింగార్చన చేస్తూ ఉంటాడు, మంచి నియమాలతో ఉంటూ ఉంటాడు, ఎప్పుడు కూడా ఆ పశుపతినాథుడిని సేవిస్తూనే ఉంటూ ఉంటాడు. తర్వాత బాగా కుటుంబం కూడా ఉంది, తన నిత్య నైమిత్తిక కార్యములన్నీ చక్కగా చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటున్న బ్రాహ్మడికిటండి సహాయంగా ఉండడం కొరకు, ఇంట్లో పనుల కొరకు సహాయంగా ఒక బిల్లుణ్ణి పెట్టుకున్నాడు, ఒక కిరాతుణ్ణి పెట్టుకున్నాడు ఇంట్లో పనులు సహకరించడానికండి. ఏమైనా కట్టే సమిధలు తీసుకురావాలి, వస్తువులు తీసుకురావాలి, ఎప్పుడు ఈ శివజ్ఞానం ఈ పూలు తీసుకురావాలి, ఇలాంటి పనులన్నీ చేయటానికని ఒక బిల్లుణ్ణి పెట్టుకున్నాడు. అతడు కూడా బ్రాహ్మడు, ఆ బిల్లుడు కూడా ఈ బ్రాహ్మడు చెప్పిన మాటలు వింటూ వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసి పెడుతున్నాడు, ఏమి మోసం లేకుండా చేసి పెడుతూ ఉన్నాడు. ఒక్కరోజు ఎందుకోనే ఏదో వాడు ఎక్కడికో వెళ్ళొచ్చాడు, బాగా అలసిపోయినాడు కార్యాంతరాలలో. అప్పుడు ఏదో ఈ బ్రాహ్మడు ఏదో మాట చెప్పేటప్పుడు ఈ శివజ్ఞానిని కోపించాడు, కోపంతో మాట్లాడు వాళ్ళ ఈయన గారింట్లో ఉంటూ ఎప్పుడు రోజు బాగానే ఉండేవాడు. ఒకరోజు కోపం వచ్చి నేను విసుక్కుని నిందగా మాట్లాడాడనమాట. ఈ బ్రాహ్మడు శివజ్ఞాని కదా, క్షమాగుణం గలవాడు, అతనేమీ అనలా. ఇలా ఉంటుండగా బ్రాహ్మణుడు చివరికి ఆ పశుపతీశ్వరుడు విప్రప్రసాద సుముఖో నభోవాణ్య అవదతు, ఆ పశుపతీశ్వరుడు ఆకాశవాణి రూపంలో బ్రాహ్మడితో అంటున్నాడు, ఏమయ్యా నేను సంతోషించాను, నువ్వు షట్కాలములందు నా సేవ చేశాడు, నీ భక్తి వల్ల నువ్వు బ్రాహ్మడు చేయవలసిన విధంగా శ్రౌతస్మార్త కర్మలు చక్కగా నిర్వహించడం వల్ల నా జ్ఞానం ఉన్నదే నీకు నిస్సందేహంగా కలుగుతుంది అపరోక్ష జ్ఞానము, సర్వాత్మభావము. ఆ పరమాత్మ ఎవ్వరు? నేనే తత్వమసి మొదలైన మహావాక్యముల చేత ప్రతిపాదితమైనటువంటి స్వస్వరూప జ్ఞానం నీకు కలుగుతుంది. అయితే ఇప్పుడు కాదు నాయన, నీకు తర్వాత జన్మలో జ్ఞానాన్ని పొందుతావు, ఆ తర్వాత నన్ను చేరుకుంటావు. నన్ను చేరుకోవాలి, మోక్షం రావాలి అంటే జ్ఞానమే మనకు, ఇంకో మరొక మార్గం లేదుగాక లేదు అద్వైతంలో. శంకర మన వేదమతమే అది. ఇది వాచం ద్విజశ్రుత్వ శివోక్తమిది. ఏం చెప్తాం, బ్రాహ్మణుడు చెప్పింది ఇంకంతకంటే దానికి ఏమి, ఇదే నిశ్చయం అనుకున్నాడు. ఇంకనే ఆ శివభక్తాగ్రగణ్యుడు విరక్తుడైపోయినాడు. ఇంకా తపస్సు చేశాడు, శరీరాన్ని బాగా శోషింపజేశాడు, ప్రాయోపవేశం చేశాడు, కొంతకాలం ఆహారం తీసుకోకుండా శరీరాన్ని చాలించేశాడండి. సయేవ అన్యభవే, ఈ బ్రాహ్మడు నాడే నేపాల పశుపతినాథ తర్వాత జన్మలో గర్గుడైనాడు. గర్గ మహర్షి, గర్గ భాగవతం, ఆ గర్గ మహర్షి అయినాడు. కృష్ణుడికి వాళ్ళందరికీ ఉపదేశించి ఉపనయనం, ఇవన్నీ ఉపనయనంగా ఉపనయనం చేసిన ఆయన కూడా ఆయనే. మొదట్లో పేరు పెట్టినప్పుడు వచ్చిన ఆయన కూడా ఆయనే గర్గుడు, గర్గుడు అనమాట. గర్గ మహర్షి అయినాడు. ఆయన భార్య పేరే గార్గి. ఆ శివభక్తుడు అట్లయిపోయినాడండి. ఖ్యాతో గర్గో నామ, ఆయన భార్య గార్గి అని ఆయన భార్య అయిపోయింది. ఆమె బ్రహ్మవాదిని, ఆమె ఉపనిషత్తుల మునీశ్వరుల మధ్యలోనే ఆమె ఉపనిషత్తు విషయాలన్నీ కూడా ప్రతిపాదించింది. ఆమె ఆ యాజ్ఞవల్క్యుడు ఉంటే జనక మహారాజ సభలో ఆయనతో పూర్వపక్షం చేసింది. ఆయన చెప్పిన దాన్ని అది కాదు ఇది అని పూర్వపక్షం అంటాం. దీనికి మళ్ళీ సమాధానం చెబితే ఉత్తరపక్షం, మళ్ళీ పూర్వపక్షం. ఈ శాస్త్రాల్లో పూర్వపక్షం అని ఉత్తరపక్షం, ఇగో ఈ రకంగా ఏదో ఒక సందేహం లేవదీస్తాడనమాట. దీనికి అవతలవాడు ఇప్పుడు కోర్టులో లాయర్స్ ఈయన వాదన ఈయన వినిపిస్తే మళ్ళీ అవతల వాళ్ళు అవతల వాదన వినిపిస్తారుగా, ఇది పూర్వపక్షం ఉత్తరపక్షం అంటారనమాట. అట్లా వాదించుకున్నారు అక్కడ గార్గీయును ఆ యాజ్ఞవల్క్యుడు అనమాట. బ్రహ్మవిత్స్వపి విఖ్యాత సమధాసం, ఆశ్చర్యపోయినారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అట్లా ఆమె వాదించిందనమాట. ఆయన పతి పూర్వభవే, ఆమె భర్తే గర్గుడు అన్నమాట. తర్వాత బ్రహ్మనిష్ట శివజ్ఞాని ప్రఖ్యాతో బ్రహ్మవాదిషు. ఇప్పుడు ఈ భిల్లుడు ఉన్నాడే, ఆ గర్గుడు చాలా శివభక్తుడండి, శివజ్ఞానంలో చాలా గొప్పవాడు. ఈ భిల్లుడు ఉన్నాడే, సేవ చేశాడు కదండి. ఎవరికి? ఈ పశుపతినాథుడిని సేవించిన బ్రాహ్మడికి సేవ చేశాడు కదా, పూర్వజన్మలో సేవ చేశాడు. అతను చివరికి ఏమైందంటే ఆ సేవాబలం వల్ల, ఆ శివముని యొక్క అనుగ్రహం వల్ల రాజుగా పుట్టాడండి క్షత్రియుడు. ఈ చంద్రవాణి అది అనమాట. శివభక్తుని సేవించడం వల్ల మళ్ళీ ఆ జన్మ వచ్చింది. అక్కడేమీ ఆయన డబ్బులు తీసుకొని జీతానికే కావచ్చు, కపటం లేకుండానే చేశాడు. ఒక్కసారి మాత్రమే అతడు కోపం వచ్చి వాడు యజమానిని ధిక్కరించి మాట్లాడాడు. కానీ అంత ఇంకా ఏ అతని జన్మలో అక్కడ ఉన్నంతకాలం చక్కగా సేవ చేశాడు. లోపల ఏ కపటం మోసం లేకుండా సేవించాడు. ఆ సేవాబలం వల్ల శివమునికి శివభక్తులను సేవిస్తే ఎంతటి ప్రభావం ఉంటుందో ఈ కథలో మనం తెలుసు. చంద్రవాన్ అనేటువంటి హిమాలయ పర్వత రాజు అనమాట, అక్కడ ఉన్నటువంటి ధర్మజ్ఞుడు, హిమాచల ప్రదేశంలో ఆ ప్రాంతపు రాజు. అక్కడ ఉన్నటువంటి వాడు మంచి పరాక్రమవంతుడు, కీర్తిమంతుడు, బ్రహ్మణ్యుడు, అంటే బ్రాహ్మణ భక్తి గలవాడు, అనేక యజ్ఞాలు చేసినవాడు, ధర్మమతి, మంచి ధర్మమైన బుద్ధి గలవాడు, త్రికాల జ్ఞానం ఉన్నటువంటి వాడు. పూర్వజన్మ నిభిల్లంతం స్వాత్మసేవ ఫలాత్మరూపం. పూర్వజన్మలోనేమో ఈ గర్గుడికి సేవ చేశాడు కదా. జ్ఞాత్వా గర్గో మహాయోగి, ఈ తర్వాత జన్మలో ఈ భిల్లుడి చంద్రవాణిగా పుట్టాడు కదా, ఇతన్ని ఉద్ధరించాలి అనుకున్నాడండి. ఇప్పుడు అజ్ఞానికి ఆయన గుర్తున్నది పూర్వజన్మ విషయం, శివజ్ఞాని కాబట్టి. ఇప్పుడు వీడు నాకు పూర్వజన్మలో సేవ చేశాడు కాబట్టి ఈ జన్మలో వీడిని ఉద్ధరించాలి అనుకున్నాడు ఆ రాజుగారిని. అతనికి బ్రహ్మజ్ఞానాన్ని క్రమంగా ఉపదేశించాడు. గర్గుడు వల్ల అతడు ఏ జ్ఞానాన్ని పొందాడు, శివజ్ఞానాన్ని పొందాడు, బాగా వైరాగ్యం కూడా వచ్చింది. తర్వాత గురువుగారితో ఒకరోజు అన్నాడు, ఆ గర్గుడితో అన్నాడు, బ్రహ్మవిత్తలో శ్రేష్ఠుడైన స్వామి, నేను ఈ రాజ్యం అంతా కూడానే మా అబ్బాయికి ఇచ్చేసేసి నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. అని నాకు అనిపిస్తున్నది అన్నాడు. గురువుగారు అన్నాడు, సరే నేను అట్లా వెళ్ళేటట్టు నన్ను అనుజ్ఞయ్యండి అని గురువుని అడిగాడు. అప్పుడు గురువుగారు అన్నాడు, నువ్వు కేదారేశ్వరుడికి వెళ్ళవయ్యా, నీకు అక్కడ తపస్సు చేయి, అక్కడ చేస్తే నీ తపస్సు బాగా సిద్ధిస్తుంది అన్నాడు. ఉపాధిరస్తి కశ్చిత్తే సిద్ధి అయిపో, అయితే ఒక్కటే నీకు ఒకటి అడ్డుపడుతున్నది అన్నాడు గర్గుడు. నీకు జ్ఞానం కలుగుతుంది కానీ ఒక్కటి నీకు పూర్వజన్మలో చేసిన పని నీకు ఒకటి అడ్డుపడుతున్నదయ్యా. ఒక శివజ్ఞానికి నువ్వు ఒకప్పుడు అతన్ని కాస్త ధిక్కరించి మాట్లాడావు, అది నీకు జ్ఞానం వల్ల వెంటనే ముక్తిని నేను బ్రహ్మజ్ఞానం ఉపదేశించా, ఈ జ్ఞానం వల్ల నువ్వు ముక్తుడు కావచ్చు, కానీ అది అడ్డుపడుతున్నది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో. కొంచెం చేసిన తప్పుడు పనులు అవి మన యొక్క పైలోకాలకు వెళ్ళడానికి ఉత్తమగతులు పొందటానికి అడ్డుపడుతూ ఉంటాయి. మళ్ళీ అది పోతే కానీ మళ్ళీ అక్కడికి పోవటానికి వీల్లేదమ్మా, అది అడ్డుపడుతున్నదయ్యా నీకు. అది కనుక లేకపోతే నువ్వు ఎప్పుడైతే శివజ్ఞానం పొందాడో ఇప్పుడే మోక్షాన్ని పొందాలి. ఇప్పుడు పక్షి పొందలా, కోటరం చెట్టు త్వరలో ఉన్న పక్షే కదండి వామదేవుడైనాడు విని పార్వతి చెబుతుంటే బ్రహ్మజ్ఞానాన్ని. అందువల్లనే తదాప్రాహ నృపో విప్రముపాధి కోగురో వద, ఏమిటి నాకు నేను చేసినటువంటిది అన్నాడు. నేను ఎందుకు ఇట్లా రాజునైనాను, అసలు ఏమిటి నా విషయం చెప్పవన్నాడు. అప్పుడు చెప్పాడు, నాయనా రాజా వినవయ్యా, నువ్వు పూర్వజన్మలో భిల్లుడివి, బ్రాహ్మణ్ణి సేవించావు, సేవ చాలా భక్తి ప్రపత్తులతోటే సేవ చేశావు, ఒక్కసారి మాత్రం మౌర్ఖ్యం వల్ల నువ్వు భిల్లుడివి కదా, నీ జన్మత ఆయన మాట అతిక్రమించావు, కానీ ఆ శివయోగి క్షమావంతుడు నిన్నేమి ఆయన చెప్పి మాట్లాడలేదు, ఆ సేవాఫలం వల్ల నీకు రాజ్యయోగం వచ్చింది. శివయోగిని సేవాఫలం వల్ల నీకు రాజ్యభోగం వచ్చిందయ్యా. ఇప్పుడు నువ్వు అధిక్షేపించావుగా శివయోగిని మూర్ఖత్వం వల్ల, జాతి సహజ భావం చేతను నీ జ్ఞానానికి అది అడ్డుగా తయారైంది. కాబట్టి నువ్వు ఉన్నదే నేను నా ఇంత నేను సద్గురువునై నేను బోధించినప్పటికీ నీకు నీకు ప్రాప్త జ్ఞానమంతా కలిగింది, కానీ నువ్వు జ్ఞానసిద్ధి నీకు మాత్రం లేదు, నీకు జ్ఞానం వల్ల రావలసిన మోక్షం నీకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి రా సద్గురువు మాట విని ఆయనకు నమస్కారం చేసి నన్ను రక్షించు స్వామి అన్నాడు. నన్ను తరించే మార్గం చెప్పు, నేను నువ్వు శ్రీకాల జ్ఞాననిధివి అన్నాడు. నన్ను అనుగ్రహించండి స్వామి, మీ చరణ సేవ చేస్తున్నాను అన్నాడు. మీరు దయాస్వభావం గలవాళ్ళు అనేటప్పటికీ ఆ శివజ్ఞాని అన్నాడు, ఇదే గర్గుడు అంటున్నాడు. ఆ పరమేశ్వరుని మనస్సులో ధ్యానం చేసి ఓ నువ్వు కృతార్థుడవుతావు పో అన్నాడు ఆయన్ని ప్రార్థించి. నువ్వే శివయే నిన్ను పరమేశ్వరుడే నిన్ను ఆ వచ్చిన అడ్డంకిని ఆయనే తొలగిస్తాడు పోవయ్యా, నువ్వు చేసినటువంటి అపరాధాన్ని శివభక్తుడికి. కాబట్టే నా సంతోషం కొరకు ఆ పరమేశ్వరుడు ఆ ప్రపంచములు జగత్తులన్నిటికీ ప్రభు అయిన ఆ విశ్వనాథుడు నిన్ను నా సంతోషం కొరకు నిన్ను క్షమిస్తాడు పో, నిన్నే ఆయన ఉద్ధరిస్తాడని చెప్పి ఆ శివయోగి గర్గుడు ఉన్నాడే చేతితో అతన్ని తాకి తపస్సుకు పంపాడు చంద్రవాన్ అనేటువంటి రాజుని. కొడుకు రాజ్యం అప్పచెప్పి హిమాలయ పర్వతాలు కేదారుడి దగ్గర తపస్సుకు వెళ్ళిపోయినాడు. ఆయనయ్యా చంద్రవాన్ అనేటువంటి రాజు, యశార్థే శివవాగభూతు, ఆయన అక్కడ ఉన్నప్పుడే శివుడు ఆకాశవాణి రూపంలో పలికాడు, అప్పుడే అక్కడ సనత్కుమారుడు వామదేవుడు ఉన్నప్పుడన్నమాట. అందువల్లనే ప్రాప్తాపరాధోపి, అతడు అపరాధం చేసినప్పటికీ శివుని యొక్క ఆజ్ఞ వల్ల ముక్తిని పొందాడు. ఈ గతంలో ఈ కథ వచ్చింది, శివుడు అక్కడ పలికాడు ఇతనికి మీతో పాటు కాశీకి తీసుకొని వెళ్ళండి, కేదారనాథుని ముందు అక్కడ స్నానం చేయించండి, ఆ తీర్థంలో ఆ కేదారేశ్వరుని సేవించండి, ఇతని అడ్డంకిని తొలగించి ఇతన్ని ఆ శివజ్ఞానిని చేయండి అని చెప్పి ఆకాశవాణి రూపంలో పలుకుతే సనత్కుమారుడు తీసుకొని వచ్చి వామదేవుడు ఇక్కడ ఈ శివుని కేదారేశ్వరుడి అనుగ్రహం ఆ సరస్సులో స్నానం ఇవన్నీ చేయించి తరింపజేశారన్నమాట. ఆ కథ అంతకుముందే వచ్చింది. సిఖివాహోపి తథా మాం సముపాదిశతు ఏషా దేవి నృపోత్పత్తి అని ఈ రకంగా ఈ చంద్రవాణి యొక్క కథ ఇలా ఉంటుందమ్మా. కాబట్టి ఉన్నదే మళ్ళీ అతను ముక్తిపాత్రుడైనాడు. శివభక్తుల మహిమ ఎవరు వర్ణించగలరమ్మా, అఘటన ఘటన సమర్థులు వాళ్ళు, జరగరాంది చేయగలరు, జరగవలసింది జరగకుండా చేయగలరు వారు, జరగవలసింది మరొక విధంగా చేయగలవారు. శివభక్తుల ప్రభావం ఒక్క శివుడికి మాత్రమే తెలుసు. నాపరాధ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శివభక్తుల విషయంలో అపరాధం చేయకూడదమ్మా. చూడమ్మా చూడు, రాజుగారు ఈ చంద్రవానున్నాడే, మరి ఆ శివభక్తుడిని సేవించినందువల్ల అతను ఎలాంటి మరి స్థితిని పొందాడో చూడు. అపరాధ ఫలం తద్వద వశేన అపిచాగమతు, అపరాధం చేసినా కూడా ఆయన గారే మళ్ళీ ఉద్ధరింపజేశాడు. తథాపి శివయోగీంద్ర అనుగ్రహేణే, కాబట్టి శివాపరాధ శివభక్తులకు అపరాధం చేసి కూడా మళ్ళీ శివభక్తుల యొక్క అనుగ్రహం చేతనే తరింపజేయబడ్డాడు. అందువల్ల శివభక్తుని సేవన ఉందే చెయ్యకుండా ఈ శివుడి విషయంలో చేసినటువంటి అపరాధము నుండి మనం బయటపడలేము.
ఏ మనకు ఏ గతో తెలియదు, ఏ ఎవరు మనకు శాసకుడో తెలియదు అని ఈ రకంగా నాథశర్మ తన భార్యకు చెప్పాడండి. శృణుత మునివరేంద్రాహ పాపతూలానలక్ష్యం పరమశివ రహస్యం నాస్తికేనైవ బోధ్యం. ఓ మునీంద్రులారా, ఇది పాపం అనేటువంటి దూది కొండలున్నాయే, అగ్ని లాంటిది ఆ దూది కొండలు, దగ్ధమైపోతాయి. ఈ కథ కనుక విన్నట్లయితే ఈ రహస్యాలు, ఇది పరమశివ రహస్యం, నాస్తికులకు మాత్రం ఇది బోధింపకూడదు. ఎవరైతే ఈ పరమశివ రహస్యాన్ని వింటారో పరమేశ్వరుడు యందు భక్తితో, అదొక మళ్ళీ షర్తండి, ఒక్కసారి విన్నా సకృద పికల్లు సత్యం సప్రయాతి ఈశధామ, అతడు పరమేశ్వరుని యొక్క ధామానికి వెళ్ళుతాడు అని చెప్పి చెప్పారు. రేపు ఇంకా 5 అధ్యాయాలు ఉన్నాయి, రేపు 3 అధ్యాయాలు అయిపోతాయి, ఎల్లుండి 2 అధ్యాయం, చివరిది 2 అధ్యాయాలు అయిపోతాయి. వాళ్ళు 4 అధ్యాయాలు చెప్పేసారండి, మొదటి కంటే పెద్ద పెద్దవి కాబట్టి. కానీ ఇప్పుడు మాదిరి 100 అట్లాగే ఉన్నాయి, ఇదివరకంటే 150-200 ఉన్నాయి అధ్యాయాలు. ఆ తర్వాత ఎల్లుండి చివరిలో శివ కళ్యాణంతో పూర్తి చేసుకుంటాం. శివ కేదార కేదారేశేతి అయంధ్వని మోక్షలక్ష్మీపురద్వార కవాటోద్ఘాటనధ్వని. కేదార 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 అంటే మోక్షలక్ష్మీ ద్వారములు తెరుచుకుంటాయి. ఇందులోదే ఆ శ్లోకం కూడా. ఇది కేదార మందిరంలో కూడా వెనక వైపు భాగంలో రాసి ఉన్నది గోడ మీద ఈ శ్లోకం. తర్వాత ఇది చదివినప్పుడు ఇందులో లేని మనకు అర్థమైంది. అందువల్ల అక్కడ అనేక స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, గోడల మీద రాసి ఉన్నాయి. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. స్వస్తి.